ओम अज्ञान तिमिरंदस्य ज्ञानांजनाशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। హరే కృష్ణ. భక్తులందరికీ జన్మాష్టమి ముందస్తు శుభాకాంక్షలు. జన్మాష్టమి ప్రతి సంవత్సరం భాద్రపదం కృష్ణపక్షం అష్టమి రోజునాడు వస్తుంది. జన్మాష్టమి అంటే కేవలం శ్రీకృష్ణుడు జన్మించిన తిథి మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం మనం జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటామంటే ఆ ఉత్సవం రోజునాడు భగవంతుడు మన పైన చూపించిన కృపని ఇంకొకసారి గుర్తుకు చేసుకుంటూ భగవంతుణ్ణి తిరిగి మన హృదయం అనే మందిరంలోకి తిరిగి ఆహ్వానించడం కోసం జన్మాష్టమి ఉత్సవాన్ని మనం జరుపుకుంటాము. సో ఎలాగ భగవంతుని మన హృదయంలోకి ఆహ్వానించాలి, ఈ విషయంలో భాగవతం 2వ స్కందం 5వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన శ్లోకం వస్తుంది. ప్రవిష్టా కర్ణరంధ్రేనా స్వాన భావ సరోరుహ దునోతి సమలం కృష్ణ సలిలస్య యథా శరత్. ఏమని వస్తుందంటే ప్రవిష్ట కర్ణరంధ్రేణ, అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే భాగవతం యొక్క గొప్పదనం చెప్తున్నారు. భాగవతం అనేది ఏమిటి, భగవంతుని యొక్క శబ్ద అవతారం అన్నమాట, గ్రంథావతారం అనొచ్చు, శబ్ద అవతారం కూడా అనొచ్చు అనమాట. ద సౌండ్ ఇన్కార్నేషన్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ప్రభుపాదులు వారు భాష్యంలో ఇలా రాస్తారనమాట, అనువాదం ఇలా రాస్తారు. ఏమని రాస్తారు, ద సౌండ్ ఇన్కార్నేషన్ ఆఫ్ సుప్రీం లార్డ్స్ పర్సనల్ గాడ్ హెడ్, భగవంతుని యొక్క శబ్ద అవతారము. అది ఏమవుతుందంటే ప్రవిష్టా కర్ణరంధ్రేణ, అది మన కర్ణరంధ్రాల ద్వారా ప్రవేశిస్తుంది. ఏమవుతుంది తర్వాత, స్వాన భావ సరోరుహత అని చెప్పి, భావ అంటే ఏంటంటే ఒక గొప్ప భక్తులు వారి హృదయంలో సరోరుహత్, సరో అంటే సరస్సు, సరోరుహత్ అనే ఒక కమలం అనమాట, ఒక పద్మం, తామర పువ్వు. మన హృదయం అనే ఒక కలువ పువ్వు, మన హృదయం అనే కలువ పువ్వులోకి కృష్ణుడు ఆ శబ్దం భాగవతం ద్వారా ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది, దునోతి సమలం కృష్ణ. మలం అంటే ఏంటి, 6 అనర్థాలు అని చెప్పి. దునోతి అంటే ఏంటంటే సంపూర్ణంగా పరిశుభ్రం చేయడం. ఎవరు చేస్తారు, దునోతి సమలం కృష్ణ, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు మన హృదయంలో ప్రవేశించి మన హృదయాన్ని సంపూర్ణంగా 6 అనర్థాల నుంచి పరిశుభ్రం చేస్తాడు. ఏ విధంగా, స్వాన భావ సరోరుహత్, ఏ విధంగా వర్షాకాలం వచ్చినప్పుడు బురదంతా పోయి సరస్సు క్లీన్ అయిపోతుందో అదే విధంగా కృష్ణుడు మన యొక్క భాగవతం ద్వారా, మన కర్ణరంధ్రాల ద్వారా హృదయంలోకి ప్రవేశించి మన హృదయాన్ని పరిశుభ్రం చేసి మన హృదయం అనే మందిరంలో తిష్ట వేస్తాడు చెప్పడం జరిగింది. కాబట్టి కృష్ణుడు మన హృదయంలోకి ఎలా ఆహ్వానిస్తాము అంటే రెండు రకాలు, ఒకటి శ్రవణము, ఇంకొకటి సేవ. సో అందుకనే ఏదైనా ఉత్సవాన్ని మనము ఫెస్టివల్ పండుగ అంటే దాన్ని ఆచారాలు శ్రవణోత్సవం అంటారనమాట. శ్రవణంతో ఆ ఉత్సవం ప్రారంభం అవ్వాలి, సేవతో ముగియాలి. శ్రవణంతో ప్రారంభం అవ్వాలి, సేవతో ముగియాలి. కాబట్టి ఇప్పుడు జన్మాష్టమి ఇంకొక 3 వారాల్లో రాబోతుంది. కాబట్టి ఈ ఉత్సవాన్ని బయట వాళ్ళకి జన్మాష్టమి 18వ తేదీ 19వ తేదీ అంటారు, కానీ వైష్ణవులకి మనకి ఉత్సవం చాలా ముందు నుంచి మొదలవుతుంది. ఆ ఉత్సవానికి మనం ఏ రోజు నుంచి అయితే మన యొక్క చేతనని సంసిద్ధం చేసుకుంటున్నామో, ఏ రోజైతే ఆ ఉత్సవానికి సేవ ప్రారంభిస్తున్నామో ఆ రోజు నుంచే మనకి జన్మాష్టమి ప్రారంభమైనట్టు. కాబట్టి ఫస్ట్ శ్రవణము, సేవ. కాబట్టి మనము ఈ 2-3 వారాల పాటు మనము ఈ భాగవతం శ్రవణం ద్వారా, 10వ స్కందం భాగవతం శ్రవణం ద్వారా మనము శ్రీకృష్ణ భగవానుని మన హృదయంలోకి ఆహ్వానించి మన హృదయంలో జన్మాష్టమి ఉత్సవాన్ని జరుపుకుంటామన్నమాట. అందుకనే శ్రీకృష్ణ లీలామాధురి అని ఈ సిరీస్ మళ్ళీ ప్రారంభించాము. 2022 సంవత్సరాల కిందట లాక్డౌన్ సమయంలో జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ లీలామాధురి అనే సిరీస్ మనం చెప్పడం జరిగింది. ఆ సిరీస్లో మనము మొదటి 15 అధ్యాయాలు చర్చించుకున్నాం అనమాట భాగవతం నుంచి, రైట్. దాన్ని పార్ట్ 1 అంటాము. సో ఈరోజు క్లాస్ నుంచి మనము పార్ట్ 2 భాగవతం పదహారవ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిస్తాము. హరి గురు వైష్ణవుల యొక్క కృపతో ఈ యొక్క ప్రయత్నంలో సఫలీకృతం అవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. హరే కృష్ణ. సో గత లాస్ట్ టైం మనం చూసిన 15వ అధ్యాయం ఎక్కడ ముగుస్తుందంటే బ్రహ్మ విమోహన్ లీలతో ముగుస్తుంది. బ్రహ్మ విమోహన్ లీల, ఆ తరువాత బ్రహ్మదేవుడు ఏ విధంగా భగవంతునికి అర్పించిన ప్రార్థనలు, అక్కడతో గత సిరీస్ ముగుస్తుందన్నమాట. సో ఈ మొదటి 15 అధ్యాయాలు మనం చూసినట్లయితే అది కృష్ణుడు యొక్క బాల్య లీలలు అంటారు. అండ్ ఈ రోజు అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది, నేను లాస్ట్ టైం అక్కడతో ముగించడం, ఈసారి అక్కడితో ప్రారంభించడము. ఈ 16వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ఈ 16వ అధ్యాయం కృష్ణుడి యొక్క లీలలు ఏంటది, దాన్ని పౌగండ లీలలు అంటారన్నమాట. సో ఎలా నడుస్తుందంటే ప్రతి జీవిలో కూడా మొదటి 5 సంవత్సరాలని బాల్య దశ అంటారు, 0 to 5. తర్వాత 5 నుంచి 10 సంవత్సరాల వరకు దాన్ని పౌగండ లీల అంటారు, పౌగండ దశ అంటారు. పౌగండ అంటే 5 నుంచి 10. తర్వాత 10 నుంచి 15 వస్తే దాన్ని ఏమంటారు, కైశోర అంటారనమాట. కైశోర అంటారు. 15 నుంచి 20 మధ్య యవ్వన అంటారనమాట. సో గుర్తుపెట్టుకోండి, బాల్య, పౌగండ, కైశోర, యవ్వన. సో మొదటి 5 నుంచి 10, 10 నుంచి 15, 15 నుంచి 20. సో కృష్ణుడు 0 to 5 మొదటి 5 సంవత్సరాలు లీలలు ఎక్కడ చేస్తాయి, ఆ లీలలు బ్రహ్మ విమోహన లీల ముగిస్తుంది. కానీ వాస్తవానికి యాక్చువల్గా కాబట్టి ఈ రోజు అంటే మనం ఇప్పుడు చర్చ స్టార్ట్ చేయబోతున్న లీలలు మనం చూసినట్లయితే 5 సంవత్సరాలు కృష్ణుడు నిండుతాయి. కాబట్టి కృష్ణుడికి ప్రమోషన్ వస్తుంది అన్నమాట. అతను పౌగండలోకి ప్రవేశిస్తాడు వాళ్ళ తల్లిదండ్రుల ప్రకారంగా. కాబట్టి కృష్ణుడికి అంతవరకు 5 ఏళ్ళ లోపల వరకు కృష్ణుడు అతడు దూడలని గోచరానికి తీసుకెళ్లేవారు అన్నమాట. కానీ 5 ఏళ్ళు దాటిన తర్వాత కృష్ణుడికి ప్రమోషన్ ప్రకారంగా కృష్ణుడు గోమాతలని గోచారానికి తీసుకెళ్ళాలని ప్రమోషన్ కృష్ణుడికి వస్తుంది. దాన్నే గోపాష్టమి అనే ఉత్సవం కింద వైష్ణవులందరూ కూడా ఎంతో అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కృష్ణుడికి ప్రమోషన్ ఫ్రమ్ కావ్స్ టు కౌస్, దూడల్ని మేత నుంచి గోవులకి సేవ చేసే అవకాశం కృష్ణుడికి వస్తుంది అన్నమాట. యాక్చువల్గా జీవ గోస్వామి ఇంకొక వర్ణన ఇస్తారు, ఏమంటారంటే కృష్ణుడికి, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి, కృష్ణుడు వాస్తవానికి సగటు మనం చెప్పినట్టుగా మొదటి 5, తర్వాత 5, తర్వాత 5, తర్వాత 5, 4 దశలు చెప్పుకున్నాం కదా. కానీ కృష్ణుడి విషయంలో కృష్ణుడు 1.5 times, 1.5 రెట్లు ఫాస్ట్గా కృష్ణుడు గ్రో అవుతారనమాట, అతను పెరుగుదలని చెప్పి చెప్తారు. కాబట్టి కృష్ణుడు మొదటి 5 సంవత్సరాలు కాదు, మొదటి 3 సంవత్సరాల 4 నెలలు, 3 సంవత్సరాల 4 నెలలు, దాన్ని యాక్చువల్గా బాల్య లీల అంటారు. అండ్ సగటు బాలుడు 5 సంవత్సరాల తర్వాత పౌగండకి వస్తాడు. కానీ కృష్ణుడి విషయంలో 3 సంవత్సరాల 4 నెలలకే పౌగండకి వస్తాడు, నుంచి 3 సంవత్సరాల 4 నుంచి 6 సంవత్సరాల 8 నెలల వరకు అది పౌగండ. అండ్ 6 సంవత్సరాల 9 నెలల నుంచి తర్వాత 10 సంవత్సరాల వరకు అది కైశోర. సో 10 సంవత్సరాల కల్లా కృష్ణుడికి కైశోర దశ ముగుస్తుంది. వాస్తవానికి 10 సంవత్సరాలకి పౌగండ ముగుస్తుంది, బాల్య, పౌగండ. కానీ కృష్ణుడికి 10 సంవత్సరాల కల్లా బాల్య, పౌగండ, కైశోర ముగుస్తుంది. అంటే 10 ఏళ్ళలోనే 15 ఏళ్ల గ్రోత్ కృష్ణుడికి ఉంటుందన్నమాట. అండ్ కృష్ణుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము, కృష్ణుడు మథురకు వెళ్తాడు కదా, మథురకు వెళ్ళి కంసుని వధించి దేవకి వసుదేవుల్ని చెరసాల నుంచి విడిపించినప్పుడు అక్కడ కృష్ణుడు ఏమంటాడంటే, తండ్రి గారు మీరు నా కోసం ఇంత కష్టపడ్డారు, నా వల్ల మీకు కారాగారం, ఇన్ని సో మచ్ ట్రిబులేషన్స్, అయినా సరే మీకు నేను నా యొక్క బాల్య, పౌగండ, కైశోర దశలని చూసే అవకాశం లేకుండా పోయింది అంటారు. ఏమంటారు, బాల్య, పౌగండ, కైశోర దశలు చూసే అవకాశం లేకుండా పోయిందని చెప్పి. అప్పటికి కృష్ణుడు 10 ఏళ్ళే, మరి 10 ఏళ్ళకి కైశోర దశ దాటిపోయింది ఎందుకు అన్నాడు కృష్ణుడు, ఎందుకంటే కృష్ణుడు మనం చెప్పినట్టుగా 1.5 రెట్లు ఫాస్ట్గా కృష్ణుడు గ్రో అవుతారు. కాబట్టి 10 ఏళ్ళకే 15 ఏళ్ళ వయసు కృష్ణుడికి వస్తుంది అన్నమాట, రైట్. సో అందుకని మొదటి 3 కృష్ణుడు తన బాల్య లీల అంటే మూడు సంవత్సరాల నాలుగు నెలలు దాన్ని కృష్ణుడు ఎక్కడ లీలలు చేశారు? గోకులంలో చేశారు. ఎగ్జాక్ట్గా బాలలీల ముగిసింది, బాలలీల ముగిసింది పావుగంటలకు వచ్చింది, అంటే మూడు సంవత్సరాల నాలుగు నెలల నుంచి ఆరు సంవత్సరాల ఎనిమిది నెలలు అక్కడ ఇప్పుడు వృందావనానికి వస్తారు. అంటే ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి పదేళ్ళ వరకు కృష్ణుడు నందగావకి వెళ్తారనమాట, నందభవన్, నందగావ్. సో త్రీ ప్లేసెస్, మూడు దశల్లో మూడు ప్రదేశాలు మారుతారు కృష్ణుడు. తల్లిదండ్రులకు సంబంధించినంత వరకు కృష్ణుడికి ఐదు సంవత్సరాలు దాటాయి కాబట్టి పావుగంట వచ్చింది, కానీ వాస్తవానికి కృష్ణుడికి మూడు సంవత్సరాల నాలుగు నెలలకి పావుగంట వస్తుంది. ఎనీహౌ, సో ఇది జీవగోస్వామి తన గోపాల చంపుడు రచనలో రాస్తారనమాట. సో కృష్ణుడికి ఐదు సంవత్సరాలు దాటింది కాబట్టి కృష్ణుడికి ఇప్పుడు గోవత్సలలు, గోవత్సల నుండి గోమాతలకి సేవ చేసే, గోచారణ చేసే అవకాశం దక్కుతుంది, దాన్నే గోపాష్టమి అంటారు. సో కృష్ణ ఇస్ సో హ్యాపీ, ఎందుకంటే ఆ గోవత్సల్ని గోచారం తీసుకెళ్ళినప్పుడు అవి అడవిలోకి వెళ్ళవు, అవి అడవి లోపలికి వెళ్ళవు అనమాట, బయటనే ఉంటాయి అవి. కాబట్టి అంటే ఆ యశోదమాత వాళ్ళు నందభవన్ ఎక్కడుంటారో దాని సమీపంలోనే వాళ్ళు తీసుకెళ్లేవారు, ఎప్పుడు దూరం తీసుకెళ్లేవారు కాదు, ఎందుకంటే దూడలు కూడా దూరం వెళ్ళవు, ప్లస్ పిల్లలు కూడా చిన్నవాళ్ళు. సో కృష్ణుడికి ఎప్పుడైతే ఐదేళ్ళు దాటి ప్రమోషన్ వస్తుందో వాళ్ళు మార్నింగ్ వెళ్తే మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళు. అండ్ గోపబాలకులకి అది పండుగ, ఎందుకు పండుగ, కృష్ణుడితో ఇంకొంచెం ఎక్కువసేపు ఉండొచ్చు, ముందు గోవత్సలని గోచారం తీసుకెళ్ళినప్పుడు మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చేయాలి. యశోదమాత కర్ర పట్టుకుని వచ్చేవారు అనమాట, కృష్ణ టైం అయిపోయింది రా అని చెప్పి. కానీ ఇప్పుడు గోమాతల్ని తీసుకెళ్తున్నారు కాబట్టి సాయంత్రం వరకు కూడా కృష్ణుడితో ఆడుకోవచ్చు అని చెప్పి. సో గోపబాలకులకి అది పండుగ, కానీ గోపికలకి, గోపికా స్త్రీలు అంటే వాత్సల్య భావం స్త్రీలు, మాధుర్య భావం స్త్రీలు, వాళ్ళకి ఇది కష్టం, ఎందుకంటే కృష్ణుడు తమతో ఎక్కువసేపు ఉండడనమాట. సో రాత్రంతా గోపికలతో ఉంటారు, వాత్సల్య గోపికలు అంటే యశోద, రోహిణి మాత లాగా. అండ్ డే టైం అంతా గోపబాలకులతో కృష్ణుడు గడుపుతారు అనమాట. సో ఎప్పుడైతే కృష్ణుడికి ఇలాగా ఇప్పుడు ఓకే రేపటి నుంచి మీరు గోమాతలు తీసుకుని బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు యశోదామాత, ఇప్పుడు కృష్ణుడు అడవిలోకి వెళ్తాడు కాబట్టి అడవిలోకి వెళ్ళినప్పుడు కృష్ణుడికి పాదాలకి అడవిలో ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న కంకర రాళ్ళు అటువంటి ఉంటాయి, కాబట్టి కృష్ణుడు పాదాలకి ఆ తగలొచ్చు, కృష్ణుడు పాదాలకి నొప్పి కలగొచ్చు. కాబట్టి యశోదామాత కృష్ణుడికి రెండు జత చెప్పులు అనమాట, రైట్, గోల్డెన్ షూస్, బంగారంతో చేసిన చెప్పులు, రెండు చెప్పులు కృష్ణుడికి వస్తుందన్న. కృష్ణుడు అంటాడు, తల్లి ఎందుకు నాకు ఇవి అంటే నువ్వు అడవి లోపలికి వెళ్తున్నావు కాబట్టి ముళ్ళు మరియు రాళ్ళు ఉంటాయి కాబట్టి గుచ్చుకునే అవకాశం ఉంది, కాబట్టి ఇవి నీకుంటే మంచిది నాయన అని చెప్తారు. అప్పట్లో ఈ రోజులలాగా గాజు పెంకులు ఇనులా ఉండేవి కాదే, బట్ నెవర్తలెస్ రాళ్ళు మరియు ముళ్ళు ఉంటాయి కాబట్టి. దానికి కృష్ణుడు ఏమంటాడంటే, చూడు మాత, మనము గోసేవకులం. సో నిజంగా గోమాతని పూజించడం అంటే నిజంగా గోమాతని సేవ కింద భావించడం. సో కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, మనము గోసేవకులం మనము. కాబట్టి మనం గోసేవకులం అయినప్పుడు అది ఫస్ట్ మనం ఏ ఫెసిలిటీ తీసుకున్నా సరే ఆ ఫెసిలిటీ, ఆ సదుపాయం ముందు గోమాతకి పెట్టిన తర్వాత మనం తీసుకోవాలి. కాబట్టి నిజంగా నేను చెప్పులు వేసుకోవాలి అనుకుంటే ఎప్పుడు వేసుకుంటాను, నేను మన యొక్క 9 లక్షల గోవులు ఉంటాయి నందమహారాజ్కి, 9 లక్షల గోవులు, మన యొక్క కామన్ సెన్స్ని, లాజిక్ని ఉపయోగిస్తే ఒక్క వ్యక్తి 9 లక్షల గోవులు ఎలా చూసుకోగలడు, సాధ్యం కాదు. బట్ కృష్ణ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, దేవుడు నిజంగా ఉన్నాడా అని వింటున్నాడు, ఎవరు చెప్తారు హృదయంలో ఉన్నాడు పరమాత్మ ఉన్నాడని చెప్పి నాకు అనిపించేది. భగవంతుడు ఈ లోకంలో నాకు అప్పటి చిన్నపిల్లని కాబట్టి నాకు తెలియదు, నిక్కర్లు వేసుకునేవాడు అనమాట, అనుకున్నాను ఈ లోకంలో కనీసం 100,000 మంది ఉంటారేమో, 200,000 మంది జనాభా ఉంటారేమో అనుకునేవాడిని పిచ్చోని కదా. సో ఇంతమంది మనసులో ఏముంటే భగవంతుడికి ఎలా తెలుస్తుంది, అందరి మాటలు భగవంతుడు ఎలా వినగలడు, మీ భగవంతుడు ఆకాశంలో తిరుగుతూ చూస్తున్నాడేమో అనుకునేవాడిని. కానీ భగవంతుడి యొక్క నెట్వర్క్ మనందరికన్నా చాలా పవర్ఫుల్ అనమాట. సో ద మోర్ వి ట్రై టు అండర్స్టాండ్ భగవంతుడికి ఎంత అర్థం చేసుకుంటూ ఉంటే మనకి అంత అర్థం చేసుకోలేమో అర్థమవుతుంది మనకి. సో ఎనీహౌ, సో కృష్ణుడికి 9 లక్షల గోవులు ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క గోవుకి 2 జతల చెప్పులు కావాలంటే 18 లక్షల జతల చెప్పులు కావాలి, 36 లక్షల చెప్పులు కావాలన్నమాట. సో అన్ని గోమాతలకు చెప్పులు ఇస్తేనే అప్పుడే నేను వేసుకోగలను అంటే యశోదామాత నివ్వెరిపోతుంది అనమాట, సాధ్యం కాదు అది. కాబట్టి తల్లి నాకు వద్దు, నాకేం పర్వాలేదు అని కృష్ణుడు అంటాడు. సో యశోదమాత బలవంత చేయలేకపోతుంది కృష్ణుడిని, సరే అని చెప్పి కృష్ణుడికి తన యొక్క అభిప్రాయానికి సమ్మతిస్తుంది. కానీ ఇవన్నీ ఎవరు వింటారు? బయట గోశాలలో ఉన్న గోమాతలు వింటారు. వెంటనే ఆ న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. మనకి ఎలా నెట్వర్క్ ఉంటుందో వాళ్ళకి ఎలా నెట్వర్క్ ఉంటుందేమో. ఎందుకంటే ఒక గోమాత వింటుంది, మొత్తం 900,000 గోమాతలు న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఏమని, కృష్ణుడు అంటే వాళ్ళు కూడా ఎక్సైటింగ్లో ఉన్నారు. రేపటి నుంచి కృష్ణుడితో మనకు సాంగత్యం దొరుకుతుంది. అంతవరకు అంతకుముందు కూడా సంతోషమే, ఎందుకంటే గోవత్సలు దూడలు దూడలకి తమ యొక్క పిల్లలకి కృష్ణుడు సాంగత్యం దొరికింది. ఇక్కడి నుంచి స్వయంగా తమకి కృష్ణుడు సాంగత్యం దొరుకుతుంది. సో దే ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళు ఎక్సైటింగ్ ఉన్నారు. రేపటి నుంచి కృష్ణుడి సాంగత్యం మాకు దొరుకుతుంది, కృష్ణుడి సాంగత్యం మాకు దొరుకుతుంది అని చెప్పి. సో ఎవ్రీ దే జస్ట్ డెస్పరేట్లీ వెయిటింగ్. అసలు లోపల ఏం డిస్కషన్ జరుగుతుంది? సో ఎప్పుడైతే కృష్ణుడు ఇలాగా యశోదమాత చెప్తారో దట్ నేను తీసుకోలేనని చెప్పి వెంటనే ఆ గోవులు వింటాయన్నమాట. కృష్ణుడు మా కోసం కృష్ణుడు అంత కష్టపడాలా, మాకు చెప్పులే మళ్ళీ ఏమంటు చెప్పి కృష్ణుడు చెప్పులు వేసుకుని మానేస్తాడని చెప్పి రాత్రికి రాత్రి ఏం చేస్తాయి అన్నీ కూడా భగవంతుని యొక్క యోగమాయ శక్తి వల్ల గోవులు అన్నీ కూడా తమ యొక్క తాడు వాటన్నిటికి తాడు చేసి కడతారు కదా, అన్ని తెంపిసుకుంటాయి అన్నమాట. తెంపుకొని రాత్రి వృందావనంలోకి వెళ్ళి ఆ ఫారెస్ట్ మొత్తం కూడా ఎక్కడెక్కడైతే ముళ్ళ కొంపలు అన్నీ ఉన్నాయో అన్నిటినీ కూడా తమ కాళ్ళతో పక్కకు తోసేస్తాయి, దారిని సుగమం చేస్తాయి. మరియు ఎక్కడెక్కడైతే ఆ రాళ్ళు మరియు కంకరలు పడిన వాటిని తమ కాళ్ళతో తొక్కి 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 సంపూర్ణంగా పౌడర్ చేసేస్తాయి. ఈరోజు మనం వృందావనం వెళ్తే వ్రజరేతి, వృందావన రమణ రేతి అంటారన్నమాట, వ్రజరేతి అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది మొన్న గోవర్ధన్ ఇకో విలేజ్ వెళ్ళాము, హిజ్ హోలీనెస్ రాధనాథ్ స్వామి మహారాజ్ వృందావన్ యొక్క నమూనా రెప్లికా తయారు చేశారు. అక్కడ గోవర్ధన్ గిరిరాజ్ ప్రదక్షిణ మనం చేసినట్లయితే అక్కడ డస్ట్ మన కాళ్ళ మీద నడుస్తున్నప్పుడు మనకు చాలా మృదుగా ఉంటుంది. తర్వాత తెలిసింది నాకు ఏమని, ఆ డస్ట్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వృందావనం తెచ్చారు. ఆ యొక్క ఇసుకని, ఆ ఇసుక ఎక్కడది ఉండేది బాంబేలో, కానీ బాంబేలో కూడా ఇసుకని ఎక్కడి నుంచి డైరెక్ట్గా వృందావనం తీసుకొచ్చారు. అదే నాకు అనిపించింది, ఫస్ట్ టైం అనిపించింది ఏంటి ఇసుక ఇంత ములాయం, ఇంత వృందావన్ ఫీల్ వస్తుంది ఏంటి అని చెప్పి తర్వాత చెప్పారు, ప్రభు వృందావన్ ఫీల్ రావడం కాదు వృందావన్ ఇసుక అని చెప్పి. సో వృందావనంలో మనం వెళ్ళినప్పుడు గోవర్ధన పరిక్రమ వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, దట్ సాండ్ సాయిల్ ఈస్ వెరీ యూనో చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది ఎలా అయింది అంటే మొత్తము ఈ గోవులు మొత్తం కూడా కృష్ణుడు ఈ దారిలో వస్తాడని చెప్పి దారి పొడిగిన ఒక్క రాయి ఒక్క బెడ్ కూడా లేకుండా మొత్తం అన్నిటిని కూడా తమ పాదాలతో అవి పౌడర్ చేసేస్తాయన్నమాట. సో దిస్ ఇస్ వృందావన్. వృందావనంలో ప్రతి ఒక్కరు కూడా ఆ సేవాభావంతో ఉంటారన్నమాట. కృష్ణుడు గోవుల సేవ చేయాలనుకున్న తపన అండ్ గోవులకి కృష్ణుడికి సేవ చేయాలని తపన. సో ఆ సేవాభావంతో దే కంట్రోల్ ఈచ్ అదర్. సో వృందావనంలో ప్రతి ఒక్కరూ ఒకరు ఈచ్ వన్ కంట్రోల్స్ ఈచ్ అదర్. ఎలాగా అంటే ఆ ప్రేమ భావంతో అన్నమాట. సో గోపాల మీద ప్రేమతో కృష్ణుడు చెప్పులు వేసుకోలేదు అని కృష్ణుడి మీద ప్రేమతో ఆ గోవులు తమ యొక్క మొత్తం రాత్రంతా వెళ్ళి మొత్తం వృందావనం మొత్తాన్ని అవి గుల్ల గుల్ల పౌడర్ పౌడర్ చేసేస్తాయి అన్నమాట, రైట్? సో వాస్తవానికి భగవంతుణ్ణి కంట్రోల్ చేయాలి, భగవంతుణ్ణి నియంత్రించాలి అంటే చాలామంది లోకంలో భగవంతుడు అవ్వాలనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మనకు తెలియదు, యాక్చువల్గా భౌతిక ప్రపంచంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేనికోసం వస్తాడు అంటే భగవంతుడు అవ్వడానికి వస్తాడు. అదేం ప్రభుజీ ఇలా అంటారు అని అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం, 100% వాస్తవం. ద ఫ్యాక్ట్ వీ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి మనం వచ్చాము అంటే దాని అర్థం ఏంటంటే మనము భగవంతుడు అవ్వాలనుకుంటున్నాము. ఒక కృష్ణుడు కాకపోతే లిటిల్ కృష్ణ అంటే టైనీ గాడ్ భగవంతుని నామములో మనందరం కూడా ఆనందంగా ఉన్నాం, సేవకులుగా ఉన్నాం, కానీ మనకు ఆనందం సరిపోవట్లే లేదు. యాక్చువల్గా స్పిరిచువల్ వరల్డ్ జీవ ఇస్ మోస్ట్ హ్యాపీ బ్లిస్ఫుల్, కానీ ఏ విధంగా జీవుడు ఆనందపడతాడు, సేవ చేయడం ద్వారా ఆనందపడతాడు. కృష్ణుడికి గోపికలకి సేవ చేయడం ద్వారా జీవి ఆనందం పొందుతుంటాడు, కానీ జీవికి నాకు ఆ ఆనందం వద్దు, సేవ చేసుకునే ఆనందం వద్దు, నాకు సేవ తీసుకునే ఆనందం కావాలి. సేవ చేయడం ద్వారా వచ్చే ఆనందం నాకు వద్దు, సేవను స్వీకరించడం ద్వారా వచ్చే ఆనందం కావాలి. కానీ సేవను స్వీకరించేవాడు అంటే భగవంతుడు, పురుష. పురుష అంటే సేవను స్వీకరించేవాడు, ప్రకృతి అంటే సేవ చేసేది. సో పురుష అవ్వాలనుకుంటూ వస్తాడు జీవి, అప్పుడు భగవంతుడు అటువంటి వ్యక్తిని భౌతిక ప్రపంచంలో పెడతారనమాట. ఎందుకంటే భగవంతుడు నామంలో ఒకటే పురుష, భగవంతుడు కృష్ణుడు, మొత్తం ప్రకృతి. సో బద్ధజీవి భౌతిక ప్రపంచానికి వస్తాడు. కాబట్టి భౌతిక ప్రపంచం వచ్చిన ప్రతి జీవి కూడా ఏంటి, హీ మే నాట్ నో ఇట్, మనకు తెలియకపోయింది. కానీ మన యొక్క ప్రతి ఒక్కరికి ఆ భవరోగం ఏంటది, ఈశ్వరోహం అహమ్మేతి. కృష్ణుడు భగవద్గీతలో క్లియర్ గా చెప్పాడు, ఈశ్వరోహం, ఈశ్వర అహం అంటే ఐఎమ్ ద లార్డ్, అహం అమేతి అంటే నేను అధిపతిని, నేను నియంత్రకుడిని, ప్రతిదీ కూడా నా ఆనందం కొరకమే. ఇది సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ అ డిసీజ్. ప్రతి జీవి భౌతిక ప్రపంచం వచ్చిన ప్రతి జీవి ఈ రెండు జబ్బులతో వస్తాడు, పుట్టుకతోనే వచ్చిన జబ్బులు ఇవి. కృష్ణుడు చెప్తున్నాడు గీతలో, ఈశ్వరోహం అహం అమేతి. ఈశ్వరోహం అంటే ఐఎమ్ ద లార్డ్, నేను నియంత్రకుడిని, నేను భగవంతుణ్ణి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ లోకం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేస్తారు చెప్పండి, ప్రతి ఒక్కరు 100% మనిషి ఏం చేస్తున్నాడు, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాన్ని పెంచుకుంటూ ఉంటాడు. 10,000 సంపాదించేవాడు 20,000 సంపాదించుకుంటాడు, 20,000 సంపాదించేవాడు 100,000 సంపాదించుకుంటాడు, 100,000 సంపాదించేవాడు 1,00,000 సంపాదించుకుంటాడు, 1,00,000 సంపాదించుకునేవాడు 100,000 కొట్టుకుంటాడు. అంత సంపాదించిన తర్వాత చంద్రుడి మీదకి వెళ్ళాలి, సూర్యుడి మీదకి వెళ్ళాలి, ఇలాంటి వింత వింత ఆలోచనలు, ఇలాంటి వింత వింత ఆలోచనలతో ఉంటారు మాట. ఎలాన్ మస్క్ మనం చదువుతున్నాం పేపర్స్లో. సో చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్గా భగవంతుడు అవ్వాలనుకుంటున్నారు అనమాట. అండ్ ఐ థింక్ ఎవరు ఎంత తమ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం, ఎవరు ఎంత తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నారో అంత గొప్ప అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి నువ్వు ఎంత ప్రయత్నించినా సరే నువ్వు భగవంతుడు అవ్వలేవు. సరే భగవంతుడు దరిదాపు పవర్ పెంచుకోవచ్చు, కానీ భక్తులు అనేవాళ్ళు నిజమైన మేధావులు. ఎందుకంటే భగవంతుడు అవ్వాలనుకుంటే చాలా కష్టము, అల్టిమేట్గా అవ్వలేము కూడా. యు వాంట్ టు బి గాడ్, వెరీ డిఫికల్ట్ అండ్ నాట్ పాసిబుల్ ఆల్సో. ఆ ప్రయత్నం చాలా కష్టము, అల్టిమేట్గా సాధ్యం కాదు. కానీ అంతకన్నా గొప్పని అవ్వచ్చు, భగవంతుడి కన్నా గొప్పని అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు అంటే భగవంతుడు సేవకుడు అవ్వడం ద్వారా. భగవంతుని కన్నా నువ్వు గొప్ప అవ్వచ్చు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే శుద్ధ భక్తుడు అవుతావో భగవంతుడే నీకు సేవకుడు అయిపోతాడు. భాగవతం 5వ స్కందంలో ఒక శ్లోకం వస్తుంది, రాజన్పతి గురు అని శ్లోకం వస్తుంది. అక్కడ ఏమొస్తుందంటే, ముక్తిర్ దదాతి స్మానాయ భక్తి యోగాన్ని వస్తుంది. ముక్తి అనేది భగవంతుడు చాలా సునాయాసంగా ఇస్తాడు, కానీ భక్తి అనేది భగవంతుడు సునాయాసంగా ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే, ఒకసారి భగవంతుడు భక్తి అనే దానిని, శుద్ధ భక్తి అనేదాన్ని మనకి ప్రసాదించినప్పుడు, వన్స్ గివ్స్ ప్యూర్ డివోషన్ టు అస్, శుద్ధ భక్తి అనేది మనకి వస్తే, అప్పుడు భగవంతుడే మనకి దాసుడు అయిపోతాడు అనమాట. హీ హింసెల్ఫ్ బికమ్స్ సరెండర్ టు అస్, సర్వెంట్ టు అస్. భగవంతుడే శుద్ధ భక్తుడు దాసుడు అయిపోతాడు. కాబట్టి అది అన్నిటికన్నా పెద్ద పొజిషన్. అరే యు వాంట్ టు బికమ్ గాడ్, అంతకనే పెద్ద పొజిషన్, యు బికమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. అప్పుడు ఆ గాడ్ అనేవాడే నీకు సేవ చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ మనం చూస్తున్నాము కృష్ణుడు ఆ గోవులకి సేవ చేయడం ఇష్టపడుతున్నాడు కృష్ణుడు. ఇక్కడ హీ వాంట్స్ టు బికమ్ దేర్ సర్వెంట్, అంతకన్నా పెద్ద పొజిషన్ ఏముంది. ఆ గోవులకి ఆ సదుపాయం లేదు, తన భక్తులకి ఆ సదుపాయం లేదని చెప్పి తను తీసుకోవట్లేదు భగవంతుడు. కాబట్టి నిజమైన మేధావి ఎవరంటే, అందుకని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, ఏమన్నారంటే, జై కృష్ణ తత్వవేత్త సేయను బడా చతుర్ అని చెప్పి, జై కృష్ణ తత్వం సేయి బడా చతుర్ అని చెప్పి. అంటే ఎవరైతే కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుంటారో, కృష్ణ భక్తులు అవుతారో, అతడు నిజమైన మేధావి. ఎందుకంటే సోకాల్ మేధావులు అనేవాళ్ళు ఒక ఎంత చేస్తున్నారు, దేనికోసం కష్టపడుతున్నారో, దాన్ని అతి సునాయాసంగా కేవలం భగవంతునికి శరణం తీసుకోవడం పొందుతాడు. అందుకే అంటారు అనమాట పెద్దలు అంటారు, నువ్వు ఈ లోకంలో సుఖంగా ఉండాలంటే 4 తల ఉంచాలి, అదొక రకం. కానీ ఇంకో రకం ఉంది ఏంటంటే, ఎవరికి తల ఉంచు, జస్ట్ భగవంతుని ముందు తలంచు. ఈ లోకంలో ఎవరి ముందు తలంచుకునే అవసరం పడదు నీకు, జస్ట్ బౌ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్, భగవంతుని ముందు తల వంచు. నీకు వేరే వ్యక్తి ముందు తల వంచుకునే అవసరం భగవంతుడు రానివ్వడు. యు సీ ఫర్ యువర్సెల్ఫ్. సో ఈ విధంగా గోమాతలు మొత్తం కూడా వృందావనం మొత్తాన్ని ప్రతి రాయిని కూడా మొత్తం పౌడర్ చేసేస్తుంది. తర్వాత కృష్ణుడు గోమాతలను తీసుకొని తన యొక్క గోపబాలకు స్నేహితులతో గోవులతో మొత్తము వృందావనం అడవుల్లోకి వెళ్తారు అన్నమాట. అండ్ భగవంతుడు ఎక్కడెక్కడైతే తన పాదాలు పడుతుంటుందో అక్కడక్కడ భగవంతుడు పాద చిహ్నాలు పడుతూ ఉంటాయి. అండ్ భగవంతుడు పాద చిహ్నాలు మనం తెలుస్తుంది అనమాట, మనకి అక్కడ సింబల్స్ ఉంటాయి. సంచింతయే శ్లోకం వస్తుంది కదా, వజ్రాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనద్యం ఉత్తంగ రక్త విలసత్ నఖచక్రవాహం జ్యోహ్నాతి ఆశ హృదయాత్ దృఢ అంధకారం అని చెప్పి వస్తుంది. సో అంటే వజ్ర అంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాది, వజ్ర అంటే థండర్ బోల్ట్ పెద్ద గద వజ్రాయుధమును, అంకుశ అంటే గోడ్ అంటే అంకుశం ఏనుగు నుంచి కంటలేదు, వజ్ర అంకుశ ధ్వజ, ధ్వజ అంటే గొడుగు, వజ్రాంకుష ధ్వజ సరోరు, సరోరు అంటే తామర పువ్వు లాంఛనాది అని చెప్పి. సో ఇలా చెప్పుకుంటూ పోతే భగవంతుడి పాదాల కింద చాలా చిహ్నాలు ఉంటాయి. సో ఆ విధంగా భగవంతుడి పాదాలు ఎక్కడెక్కడ పడ్డాయో వృందావనం మీద ఆ పాదాలు అలాగే భద్రపరుస్తారన్నమాట. తర్వాత ఈవెన్ గోపబాలకులు గోమాతలు ఇన్ని లక్షల గోమాతలు ఉన్నా సరే ఒక్కరు కూడా భగవంతుని పాదాల మీద తమ పాదం వేసేవారు కాదు. ఎందుకంటే ఆ పాదాలు డెకరేషన్ అనమాట, అంటే వృందావనానికే అలంకారం ఆ పాదాలు. కాబట్టి ఆ పాదాలని అలాగే వాళ్ళు భద్రపరిచారు. ఈవెన్ గోపబాలకులు వాళ్ళు మామూలుగా కృష్ణుడితో ఎలా ఉంటారు, సాఖ్యభావంలో ఉంటారు. సాఖ్యభావం అంటే ఏం చెప్పండి, అంటే స్నేహితులలాగా కృష్ణుడిని వాళ్ళు దేవుడిలా చూడరు. మనం లాస్ట్ బ్రహ్మ విభవంలో చెప్పాను అది అనమాట, ఇత్తం పూర్వ సుఖానుభూత్య అని చెప్పి, కృతపుణ్య పుంజ అని చెప్పి చెప్పాను. అంటే ఈ గోపబాలకులందరూ ఎవరు, వీళ్ళందరూ గొప్ప ఋషులు మునులు, కొన్ని కోట్ల కోట్ల జన్మల పాటు భక్తి చేయడం ద్వారా వారు ఆ ప్రేమ భక్తి అనే స్థాయి దాటి కేవల భక్తి అనే స్థాయికి చేరుకున్నారనమాట. కేవల భక్తి అనే స్థాయికి చేరుకున్నారు అంటే కృష్ణుడిని దేవుడు అనుకోవడం ఒక స్థాయి, అంటే కృష్ణుడు అంటే ఐఎమ్ డిపెండెంట్ కృష్ణ, కృష్ణుడి మీద నేను ఆధారపడి ఉన్నాను. ఇది భక్తుడు, భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు, కృష్ణుడి మీద నేను ఆధారపడి ఉన్నాను అని చెప్పి, ఇది శుద్ధ భక్తులు. కానీ ఈ స్థాయిని కూడా దాటిన భక్తులు ఉంటారనమాట, కేవల భక్తులు అని చెప్పి. వాళ్ళు కృష్ణుడి మీద నేను ఆధారపడి ఉన్నాను అనుకోరు, కృష్ణుడు నా మీద ఆధారపడి ఉన్నాడు అనుకుంటారనమాట. అంటే ఆ స్థాయి వేరే స్థాయి అది. ఇప్పుడు యశోదామాత షీ థింక్స్ నేను ఇప్పుడు పాలు ఇవ్వకపోతే కృష్ణుడికి ఏమైపోతుంది. సిమ్ల గోపబాలకులు అరే కృష్ణుడు అంటే వాళ్ళు నేను ఇప్పుడు కర్ర పెట్టకపోతే కృష్ణుడు గోవర్ధన పర్వతం పడిపోతుంది. అంటే కృష్ణుడు నా అంటే వాళ్ళ స్థాయి ఆ యొక్క ఐశ్వర్య స్థాయి దాటి ప్రేమ, కేవల ప్రేమ భక్తి అనమాట అది. కాబట్టి గోపబాలకులు అందరూ కూడా సో వాళ్ళు అక్కడ సాఖ్య భావంలో ఉన్నారు, అంటే ఒక స్నేహితుడు భావంలో కృష్ణుడికి అంటే స్నేహితుడు అనే భావంలో కృష్ణుడితో శుద్ధ భక్తి చేస్తున్నారు వాళ్ళు. అయినా సరే స్నేహితుడి భావంలో ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్నప్పటికీ వాళ్ళు కూడా భగవంతుని యొక్క చరణ పాదాలని ఆ చిహ్నాన్ని గౌరవిస్తారనమాట. వాళ్ళు కూడా ఆ పాదాల మీద అడుగేసేవారు కాదు, ఆ పాదాలు అలాగే ఉండే వృందావనం మీద. సుఖదేవ గోస్వామి భాగవతంలో చెప్తారు కదా, రంధ్రాన్ వేదుర్ అదర సుదయాన్ పూరయాన్ గోప వృందైర్ వృందారణ్యం స్వపాద రమణం ప్రావిశద్ గీత కీర్తి అని చెప్పి, బర్హాపీడం నటవరవపుం కర్ణయోర్ కర్ణికారం బిభ్రిద్వస కనక కపిషం వైజయంతిం చమాలం. ఏమని వస్తుందంటే భగవంతుడి గురించి, అంటే భగవంతుడు వృందావనంలోకి వస్తున్నప్పుడు ఏ విధంగా వస్తున్నాడు అనే శ్లోకము ఈ శ్లోకం అనమాట. బర్హాపీడం నటవరవపుం అని చెప్పి, బర్హాపీడం అంటే భగవంతుడు తల మీద ఏముంది, పీకాక్ నెమలి పించం, కర్ణయో కర్ణికారం అతని చెవిలో ఏముంది, కర్ణిక ఫ్లవర్ ఉందన్నమాట. ఇక్కడ చెవిలో ఇక్కడ ఒక ఫ్లవర్ పెడతారనమాట, అదొక అందం. ఈ రోజుల్లో చెవుల పువ్వు అంటే అదొక నెగిటివ్ గా చూస్తారు, కానీ యాక్చువల్గా దట్స్ అ బ్యూటీ. స్త్రీలు కొన్నిసార్లు అక్కడ పువ్వు పెట్టుకుంటారు, అదొక అందం అది, బట్ దట్స్ అ బ్యూటీ యాక్చువల్గా. బిభ్రద్ వసతి కనక కపిషం అని చెప్పి, భగవంతుడి వస్త్రాలు ఎలా ఉంటాయి, కపిషం కనక కపిషం అంటే అతని యొక్క వస్త్రాలు గోల్డెన్ కలర్, గోల్డ్ బంగారు వర్ణంలో అతని దోత్యం ఉంటుందన్నమాట. వైజయంతిం చ మాలం, భగవంతుడు మెడలేసిన మాల అంటే వైజయంతి మాల అని చెప్పి. రంధ్రాన్ వేణూర్ అదర సుదయార్ పూరయాన్ గోపవృందా అని చెప్పి. అండ్ భగవంతుడు ఎలా ఉన్నాడో వస్తున్నప్పుడు కంటిన్యూ ఫ్లూట్ వాయిస్తూ వస్తుంటాడు అనమాట. అండ్ భగవంతుడిని పెదాల పెద అర అన అదర సుధార వింద అది ఆ యొక్క బ్యాంబూ బ్యాంబూ అంటే ఆ వెదురు, ఆ వేణు అనేది వెదురుతో చేస్తారు కదా, ఆ వెదురుకి కూడా కాన్షియస్ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏది కూడా నిస్తేజమైన వస్తువు కాదు, ప్రతి దానికి చేతన ఉంటుంది. సో ఆ వేణువుకి కూడా చేతన ఉంటుంది. ఆ వేణువు అనేది మామూలుగానే భగవంతునితో సంబంధించి ఏ విషయమైనా సరే పులకించిపోతారు శుద్ధ భక్తులు. భగవంతునికి సంబంధించి ఏదైనా పులకించిపోతారు, పులకింత వస్తుంది. అతని నామం వింటేనే పులకింత వస్తుంది శుద్ధ భక్తులకి, అతని రూపం చూస్తే పులకింత వస్తుంది, అతను ముట్టుకుంటే పులకింత రాదా, ముట్టుకుంటే ఇంకెంత పులకింత వస్తుంది. అలాంటిది భగవంతుని యొక్క శరీరంలో అత్యంత రుచికరమైనది అతని పెదాలు. లిప్స్ ఆర్ కన్సిడర్డ్ మోస్ట్ సెన్సిటివ్, పెదాలు అనేవి చాలా సెన్సిటివ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఒక ముఖంలో అందం పెదాల నుంచి వస్తుందంటారు కదా, అలాంటి పెదాలని ముద్దాడుతుంది ఏంటది ఆ వేణువు. తర్వాత మనం చూస్తాం వేణుగీత అని గోపికా స్త్రీలు దాని గురించి చాలా వర్ణిస్తారు, చెప్పున్నారు అరే ఏంటి అదృష్టం, మాకు కృష్ణుడి పెదాలు రుచి చూడాలని ఉంది మాకు అవ్వట్లేదు, కానీ దీనికి ఎలా అదృష్టం వస్తుంది అంటారు అనమాట. ఆ వేణువుకి కృష్ణుడు పెదాలు తాకుతున్నాయన్నమాట. ఏమవుతుంది ఆటోమేటిక్గా, మామూలుగా భగవంతుడు నామం వింటేనే శుద్ధ భక్తులు పులకించిపోతారు, అలాంటిది భగవంతుని యొక్క పెదాలని ముద్దాడుతుంటే ఎంత పులకించిపోతుంది వేణువు అనేది. ఆ పులకింత ఆ వైబ్రేషన్ అనేది ఒక అద్భుతమైన ఒక దాని సౌండ్, దాని ఆ యొక్క ధ్వని, ఆ వేణు ధ్వని అలా వస్తుంది అనమాట. కృష్ణుడు ఫ్లూట్ వాయించడం కాదు అసలు, అసలు కృష్ణుడు తగలగానే ఆ వేణు పులకించిపోయి వేణువు నుంచి అత్యద్భుతమైన రాగం వస్తుంది అనమాట. అది కూడా ఆ రాగం కూడా చాలా రకాలు ఉంటాయి అందులోనే, తర్వాత క్లాసుల్లో మనం చెప్పుకుంటాము. తర్వాత వృందారణ్య స్వపాద రమణం, రమణం అంటే అందం, వృందారణ్య స్వపాద రమణం అంటే వృందావనం మొత్తాన్ని స్వపాద తన యొక్క పాద ముద్రలతో కృష్ణుడు ఎంతో సుందరంగా అత్యద్భుతంగా భగవంతుడు తీర్చిదిద్దాడు అని వస్తుంది. సో ఈ విధంగా చెప్పాలంటే సుఖదేవ గోస్వామి చూడండి, మనం ఒక విషయాన్ని వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ప్రేమించినప్పుడు ప్రతి చిన్న డీటెయిల్స్ మనం వెళ్తాము. చిన్నప్పుడు ఎప్పుడో సినిమా పాట విన్నానమాట, ఏమడుస్తుందంటే మగువ చేతి వేళ్ళు అతిశయమే మొకటాలంటే గోళ్ళు, అంటే దాని గోళ్ళు కూడా అతిశయమే, వేళ్ళు అతిశయమే, చెమట బిందువులు అతిశయమే అని చెప్పి. అంటే చెమట అనేది చండాలం, గోళ్ళు అనేది చండాలం. కానీ పోయిట్స్ రాస్తారు అలాగా, మిస్ యూనివర్స్ అయినా కానీ ఇంకెవరైనా కానీ, మిస్ యూనివర్స్ కూడా నిద్ర లేస్తే మొహం అంతా పాచిపోయి ఉంటుంది, నోరుకు నోరు కంపు కొడుతుంది, చెవిలోంచి దరిద్రం అన్నీ ఒక అన్ని నవరంధ్రాలు దరిద్రాలు వస్తూ ఉంటాయి మిస్ యూనివర్స్ కానీ ఎవరైనా కానీ భౌతిక ప్రపంచం. కానీ కవులు ఎలా రాస్తారు అంటే అందాన్ని వర్ణిస్తూ, అంటే ఒక వ్యక్తి నిజంగా ప్రేమ పిచ్చోడు అంటారు కదా, ప్రేమ పిచ్చోడికి అది టిష్యూ అని ముక్కు చీమ్కొని అదేంటది ముక్కులో చీమిడిన దాన్ని టిష్యూ పేపర్ చింపి పారించాలి, అది కూడా వాడికి చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్చి అది, కానీ ప్రేమ పిచ్చి అంటారు అనమాట. కానీ దానికి మూలాధారం ఎక్కడుందంటే భగవంతుని పైన పిచ్చి. భగవంతుడికి సంబంధించిన ప్రతి విషయం కూడా శుద్ధ భక్తులకి అది మత్తెక్కిస్తుంది అనమాట. సో భాగవతంలో సుఖదేవ గోస్వామి మనం చూసినట్లయితే ఈ శ్లోకమనే కాదు చాలా శ్లోకాల్లో కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నప్పుడు ఎలా వర్ణిస్తారు అంటే మైన్యూటెస్ట్ అనమాట. అంటే భగవంతుని యొక్క కురులు ఏ విధంగా తిరుగుతున్నాయి ఆ గాలికి, ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్లో సుఖదేవ గోస్వామి వర్ణిస్తారు. అది కూడా సార్ సుఖదేవ గోస్వామి ఏమన్ని కవిత్వం రాయట్లేదు. ఇప్పుడు కవులంటే రాత్రంతా కూర్చొని కవిత్వాలు రాస్తూ ఉంటారు ఊహాలోకానికి వెళ్ళి. సుఖదేవ గోస్వామి ఎవరికి చెబుతారు, పరీక్షితుడు చచ్చిపోబోతున్నాడు ఆయన, ఇంకొక్క రోజు చనిపోబోతున్నాడు, అప్పటికి 6 రోజులు అయిపోయింది, 6th డే రేపు చనిపోబోతున్నాడు. ఒక రోజు చనిపోబోతున్న ముందు ఈ లెవెల్ ఆఫ్ డీటెయిల్లో ఈ రొమాంటిక్ ఈ యొక్క శ్లోకాలు సుఖదేవ గోస్వామి చెప్తున్నాడంటే, అంటే ఆయన మూడేంటి, ఆయన భావం ఏంటి, ఆయన భక్తి ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అలాంటివి మనం చదివినప్పుడు అంటే సుఖదేవ గోస్వామి హృదయాన్ని అలాంటివి మనం చదివి భాగవతం చదివి తెలుస్తుంది. ఆ భాగవతం కూడా రైట్ అది సుఖదేవ గోస్వామి రిజర్వాయర్, రిజర్వాయర్ ఆఫ్ ప్రేమ. కానీ రిజర్వాయర్లో వాటర్ ఉంటే సరిపోదు, అది మన ఇంటికి రావాలి ట్యాప్ ద్వారా రావాలి, కుళాయి ద్వారా రావాలి. ఆ పైపులోని మలినం ఉంటే మలినం వస్తుంది. కాబట్టి దాన్ని ఒక శుద్ధ భక్తుడు దాన్ని మనకు అందించినప్పుడు ఏమవుతుంది, మనకు కూడా ఆ సుఖదేవ గోస్వామి ఆ భావము మనకి మన హృదయంలో ప్రవేశిస్తుంది అన్నమాట. మనందరి అదృష్టం శ్రీల ప్రభుపాద్ అటువంటి వ్యక్తి. కానీ ప్రభుపాద్ సుఖదేవ గోస్వామి ఏ భావంలో భాగవతాన్ని రాశారో ప్రభుపాద్ అదే భావాన్ని మనందరికి ఇచ్చారు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ అనే పుస్తకం ద్వారా. ఆ పుస్తకం చదివితే యు విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ కృష్ణ, భగవంతుని పట్ల ప్రేమ అనేది పుట్టి తీరుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఎనీ హౌస్ ఈ విధంగా కృష్ణుడు తన యొక్క పావుగండ లీలలు బాహ్యంగా అంటే 5 ఏళ్ళు అయింది కాబట్టి పావుగండలు స్టార్ట్ అయ్యాయి. అండ్ గోమాతను తీసుకొని గోచారానికి కృష్ణుడు అడవి లోపలికి వెళ్ళేవారనమాట. అలా వెళ్తున్నప్పుడు కృష్ణుడు చూసే, ఎందుకంటే మొదటిసారి కృష్ణుడు అడవి లోపలికి వెళ్తున్నాడు కదా, అంతకుముందు బయట బయట ఉండేవారు. అడవికి వెళ్ళినప్పుడు భాగవతంలో వస్తుంది 16వ అధ్యాయంలో. ఇప్పుడు నేను మీకు చెప్తుందంతా భాగవతము మరియు గర్గ సంహిత పద్మపురాణము జీవ గోస్వామి లిటరేచర్స్ అన్ని కలిపి చెప్తున్నాను నేను ఇక్కడ. సో సుఖదేవ గోస్వామి అలాగా సారీ కృష్ణ భగవానుడు అడవి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ వృక్షాలు ఉంటాయి, మహావృక్ష పెద్ద పెద్ద ఉంటాయన్నమాట, చెట్లు మామిడి చెట్లు అని చెప్పి. సో అవి ఎలా ఉండేవంటే భగవంతుణ్ణి అవి వేచి చూస్తున్నాయి. వాళ్ళకి తెలుసు కృష్ణుడు బృందావనంలో ఉన్న వచ్చాడు. వాళ్ళ అదృష్టం వాళ్ళు యాక్చువల్గా వృక్షం అనేది పాప జన్మ, మనకి లాస్ ఆఫ్ నేచర్లో చూస్తాం కదా, గరుడ పురాణం కూడా చూస్తాం కదా. ఏం చూస్తాము, ఎవరైతే తమ శరీరాలని ప్రదర్శించాలి, అంత అంతరంగిక భాగాల్ని ప్రదర్శించాలనుకుంటారు, అంటే ఏదో సినిమా హీరోయిన్లు నేకెడ్ స్టార్స్ అనమాట, అటువంటి వాళ్ళకి నెక్స్ట్ లైఫ్లో వృక్ష జన్మ వస్తుంది. వృక్షం ఏంటంటే కవరింగ్ ఏమి ఉండదు, కొన్ని 100 సంవత్సరాల పాటు ఒంటి మీద వస్త్రాలు లేకుండా నిల్చోవాలి. అది చాలా చెప్పాలంటే వృక్షం అనేది రకంగా పాపపు జన్మ, పాపపు జన్మ అయిండొచ్చు. కానీ వారి అదృష్టం ఏంటంటే బృందావనంలో జన్మించాయి ఆ వృక్షాలు. వాళ్ళకి తెలుసు కృష్ణుడు ఈరోజు కలిసి రేపైనా వస్తున్నాడు అడవికి అని చెప్పి. అలాంటి కృష్ణుడు 5 ఏళ్ళు వాళ్ళు ఎదురు చూసాయి అవి, ఆ వృక్షాలన్నీ కూడా కృష్ణుడు రాకపోతాడని చెప్పి మొత్తానికి ఆ వృక్షాలు వచ్చాయి. కృష్ణుడు బలరాముడు వస్తున్నారు గోపబాలకులతో కలిపి. అండ్ ఆ వృక్షాలు కృష్ణుడు చూడగానే ఆనందంతో మునిగిపోతాయి అన్నమాట, తన మీతలు మునిగిపోయి ఆ వృక్షాలు ఆ కొమ్మలు మొత్తం కూడా అలాగ వంగిపోతాయి అన్నమాట. అంటే ఆ బాహ్యంగా ఎలా ఉంటాయంటే ఆ కాయల బరువుతో ఆ వృక్షాలు కొంచెం కొమ్మలు కిందకి దిగినట్టుగా, కానీ వాస్తవానికి ఏంటి ఆ వృక్షాలు ఆ కొమ్మలు ఆ శాఖలు అనేవి కిందకు వంగి నేలను తాకుతూ ఆ యొక్క ఫలాలు నేలకు తాకుతూ ఉంటాయి. తద్వారా కృష్ణుడికి బలరాముడికి అవి పాదాభివందనం చేస్తున్నాయి, రా కృష్ణ అని చెప్పి. స్వాగతం కృష్ణ, సుస్వాగతం కృష్ణ, స్వాగతం సు స్వాగతం సు స్వాగతం కృష్ణ. సో ఈ విధంగా అంటే ఇలా పాడుతున్నాయని కాదు, వారి యొక్క మనసులో భావం చెప్తున్నాను, స్వాగతిస్తున్నాయి అన్నమాట. అండ్ కృష్ణుడు చూస్తున్నాడు, మనసులో దాన్ని స్వీకరిస్తున్నాడు. కానీ కృష్ణుడు బాహ్యంగా ఏమంటారంటే బలరాముడు తనకన్నా పెద్ద, కృష్ణుడు చెప్తున్నాడు రామ చూడు నీకోసం ఈ వృక్షాలన్నీ కూడా వంగొని ఉన్నాయి, అవి నీకు నమస్కరిస్తున్నాయి. అండ్ కృష్ణుడు చెప్తారు అవి చాలా గొప్ప జన్మ అని చెప్పి. యాక్చువల్గా వృక్షాలు అదమ జన్మ, కానీ వాటిలో గొప్ప కూడా ఏంటంటే కాయ మనస వాస మొత్తం కూడా వృక్షం అనేది ఎప్పుడు కూడా మానవాళికి సేవను అందిస్తుంది చెప్పి వృక్షాలు కొనియాడుతుంటాడు. ఆ విధంగా కృష్ణుడు బలరాముడు వెళ్తుంది, వాడి మెడలో ఆల్రెడీ మాల ఉంటుంది, వైజయంతి మాల ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ తుమ్మెద అంటారు కదా దాన్ని, తుమ్మెదలు అని చెప్పి మాల పెట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఆ తుమ్మెదలు కూడా బలరాముడు నడుస్తూ ఉంటాయి, కృష్ణుడు బలరాముడు నడుస్తూ ఉంటాయి, అవి కూడా కృష్ణ బలరాముడు వెంట పడుతూ ఉంటాయి. మామూలుగా ఈగలు అనేవి మనం రూమ్లో ఫోన్ చేసినప్పుడు వర్షాకాలంలో ఈగలు చుట్టూ తిరుగుతుంటాయి, మనకు చాలా ఇరిటేషన్ వస్తుంది అన్నమాట, కోపం వస్తుంది, కానీ ఏ చికాకు వస్తుంది ఏం చేయలేము ఈగలు అంటే. కానీ తుమ్మెదలు అలా అంటే అది శుభం అంట. నేను నాకు ఇస్కాండ్ కొత్తలో ఉన్నప్పుడు దర్శనార్థికి వెళ్ళినప్పుడు పూణే, సో కుంజ బిహారీ విగ్రహాలు, సో చాలా తుమ్మెదలు అంటే 10-15 తుమ్మెదలు అలాగా అని చెప్పి రాధా కుంజ బిహారీను ఆ పూల మాలలు ఉంటాయి కదా ఆ మాలతో తిరుగుతూ ఉండేవి. నేను చెప్పే ప్రభుత్వం చాలా ఉన్నాయి, హిట్ తెచ్చి కొట్టండి రోజు అని చెప్పి, హిట్ తెచ్చి కొట్టండి తుమ్మెదలు అవి ఆ కందిరీగలను పోతాయని చెప్పి. అప్పుడు వాళ్ళు చెప్పారు అరే పిచ్చోడా, యాక్చువల్గా తుమ్మెదలు అలా తిరగడం అనేది కృష్ణుడు చాలా ఇష్టం, ఆ తుమ్మెదల యొక్క శబ్దము కృష్ణుడు చాలా ఇష్టము. అండ్ అవి అండర్స్టాండ్ ఏంటంటే అవి యాక్చువల్గా ఆ యొక్క పూల మకరందం కాదు, కృష్ణుడి యొక్క శరీరం చూస్తున్న మకరందానికి ఆకర్షితులయ్యి అవి కృష్ణుడు చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పి అండర్స్టాండింగ్. సో ఆ విధంగా తుమ్మెదలు అంటే తుమ్మెదలు అలాగే తిరగడం అది అది ఒక రకమైన శుభ సూచిక, మరియు అదొక అలంకారం తుమ్మెదలు తిరుగుతున్నాయంటే. సో ఎందుకంటే తుమ్మెదలు అనేవి ఈగలకి తుమ్మెదలు తేడా ఏంటంటే, ఈగలు అనేవి ఒక సంపూర్ణమైన ఒక పూల తోటలో కూడా ఎక్కడ ఒక చిన్న మలం ఉంటుందన్నమాట, ఆ మలం దగ్గర వెళ్ళి కూర్చుంటాయి. మొత్తం పూల తోట కానీ అవన్నీ వదిలి మలం దగ్గర కూర్చుంటాయి. కానీ తుమ్మిదలు అనేవి మొత్తం పెంటకొప్ప మీద కూడా ఒక్క పువ్వు ఉంటుంది, భూమి మీద కూర్చుంటుంది. అంటే మొత్తం చెట్లు కూడా మంచి వస్తుంది. కాబట్టి తుమ్మిదలు అనేవి శుభ సూచిక. కాబట్టి తుమ్మిదలు కూడా కృష్ణ బలరాములు ఎక్కడ వెళ్తుంటే కంటిన్యూస్గా వెంటబడుతూ ఉంటాయి, సౌండ్ చేస్తూ ఉంటాయి. సో కృష్ణుడు చెప్తున్నారు, తుమ్మిదలు మిమ్మల్ని స్వాగతిస్తున్నాయి మరియు మీ గుణగణాలు అంటే మీ కీర్తి విశేషాలని అవి కొనియాడుతున్నాయి రామ అని చెప్పి బలరాముని ఉద్దేశించి కృష్ణుడు అంటాడు అన్నమాట. ఈ విధంగా వాళ్ళ అడవిలోకి వెళ్తున్నప్పుడు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి ప్రాణి కూడా వాళ్ళని స్వాగతిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తున్నాయన్నమాట కృష్ణుడు వనాలకు వస్తారని చెప్పి. తర్వాత కృష్ణుడు తమ స్నేహితులు కలిపి, ఎందుకంటే గోవుల్ని అడవిలోకి వదిలేస్తారు వీళ్ళు ఆటపాటల్లో మునిగి తేరుతుంటారు, అది మనం మొదటి నుంచి చూసిందే. ఈవెన్ గోవత్సలను కూడా వదిలేస్తారు, కానీ గోవత్సలు అనేవి అడవి లోపలికి వెళ్ళవు, అడవి బయటనే ఆ పొలాల్లో వాటిల్లోనే తిరుగుతుంటాయి, కానీ గోవులు అడవి లోపలికి వెళ్తాయి అన్నమాట. సో కృష్ణుడు మరియు స్నేహితులు కలిపి ఆటపాటల్లో మునిగి తేలుతుండేవారు. కృష్ణుడు ఇప్పుడు లోపలికి వచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువ కృష్ణుడు ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉండేవాడు. పక్షులు ముఖ్యంగా పక్షుల్ని మిమిక్రీ చేస్తుండేవాడు అన్నమాట. దాన్ని మిమిక్రీ తెలుగులో ఏమంటారు, అనుకరణ అంటారు. అనుకరిస్తూ ఉండేవారు, చిలుకలాగా అనుకరిస్తుంటేవారు, తర్వాత కోకిళ్ళు అనుకరిస్తుంటారు, చకార పక్షులు అనుకరిస్తుంటారు, అండ్ నృత్యం కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. నెమళ్ళు వస్తున్నప్పుడు కృష్ణుడు నెమళ్ళు చూసి కృష్ణుడు కూడా నెమళ్ళ నృత్యం చేసేవాడు అనమాట. ఒకసారి కృష్ణుడు బాగా పులకించిపోయి రాధారాణి గుర్తు చేసుకుంటూ నెమలికన్నా బాగా నృత్యం చేస్తూ ఉంటాడు. అవి చూసి నెమళ్ళు సిగ్గుపడతాయి అనమాట, మేము ఇలా నృత్యం చేయలేమని చెప్పి. మొత్తం నెమళ్ళు అన్ని పోగైపోతే కృష్ణుడు నృత్యం చేస్తూ ఉంటాడు. తర్వాత నెమళ్ళు, తర్వాత కృష్ణుడు నృత్యం అయిన తర్వాత నెమళ్ళు ఎంతో ఆనందపడతాయి. కృష్ణుడికి మాకు తన నృత్యాన్ని చూసే అవకాశాన్ని కల్పించాడు అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా ఆ నెమలి యొక్కలో వాళ్ళ లీడర్ తన యొక్క ఒక పించం నెమలి పించాన్ని కృష్ణుడికి ఇస్తుంది, కృష్ణ ఇది నీకోసం చెప్పి. అండ్ కృష్ణుడికి అంటే నెమలి అనేది కూడా ఆఫ్టర్ ఆల్ చిన్న జంతువు, కానీ కృష్ణుడి కూడా ప్రేమతో ఇచ్చింది ఆ నెమలి. ఏమిచ్చింది, ఏమి ఇవ్వగలదు, ఒక జంతువు ఏమి ఇవ్వగలదు. నెమలి తన పించాన్ని ఇచ్చింది, ఆ పించాన్ని తీసుకొని కృష్ణుడు తన తలపై పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి కృష్ణుడు ఎల్లప్పుడు కూడా నెమలి పింఛంతోనే ఉంటాడనమాట. నెమలి ఇస్తుంది కృష్ణుడికి బహుమతి కింద, ఎప్పటికీ ఆ బహుమతిని కృష్ణుడు అంత పదిలంగా చూసుకుంటాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రేమతో భగవంతుకి ఏదైనా ఇవ్వాలి కానీ అది చిన్నదైనా సరే భగవంతుడు దానికి చాలా విలువిస్తాడు. నువ్వు ప్రేమతో అంటే నువ్వు ఇస్తున్న వస్తువుని కాదు, ఆ వస్తువులో అది ఏ భావము ఏ ప్రేమతో ఇస్తున్నావు అనేది భగవంతుడు చూస్తాడనమాట. కాబట్టి ఇక్కడ నెమలి ఇస్తుంది, ఆఫ్టర్ చిన్న నెమలి పింఛమే ఉండొచ్చు, కానీ ఆ పింఛాన్ని తన తల మీద పెట్టుకున్నాడు భగవంతుడు. అది ఎప్పటికి కూడా ఈ రోజు కూడా బర్హా పీడం అంటే అదే కదా, నెమలి పెంచి తల మీద పెట్టుకోవడం అనమాట. శాశ్వతంగా భగవంతుడు తన తల మీద పెట్టుకుంటాడు, రైట్. సో తర్వాత భగవంతుడు కప్పలన్నీలాగా కప్ప అనుకరిస్తూ ఉంటాడు, తర్వాత జంతువులు దాడుతుంటాడు, పులిలాగా గాండ్రిస్తూ ఆ జంతువులు వెంటబడుతూ ఉంటాడు. ఇలాగ భగవంతుడు చాలా చాలా కృష్ణ బలరాముడు గొప్ప అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా కృష్ణుడు ఎలా అనుకరిస్తున్నారు, వాళ్ళు ఎలా అనుకరిస్తూ ఉండేవారు. సో నడుస్తూ ఉండేది, తర్వాత కొన్ని రోజులు ఆటపాటలు అయ్యేవి, తర్వాత అలసిపోయేవారు అనమాట. కృష్ణ బలరాము అలసిపోయేవారు. ఫస్ట్ బలరాము అలసిపోయినప్పుడు ఏం చేసేవారు, ఒక చెట్టు కిందకి వెళ్ళి ఒక గోపబాలకుడు ఉండేవారు, గోపబాలకులు కూర్చుంటే వాళ్ళ ఒడిలో తన తల పెట్టి బలరాముడు శాస తీరేవాడు. అండ్ కృష్ణుడు ఏం చేసేవారు, కృష్ణుడు వెళ్ళి బలరాముడు తన అన్న కదా, బలరాముడు పాదాలని మసాజ్ చేస్తున్నాడు అనమాట. అగైన్ జస్ట్ సీ, కృష్ణుడు దేవాది దేవుడు, బలరాముడు కూడా దేవాది దేవుడే చెప్పాలంటే. ఇద్దరికి తేడా ఏంటి అంటే, ఒకరు సేవ్య భగవాన్, ఒకరు సేవక భగవాన్. సేవ్య భగవాన్ అంటే సేవ స్వీకరించే భగవానుడు, సేవక భగవాన్ అంటే సేవ చేసే వాళ్ళలో భగవానుడు అనమాట బలరాముడు. బట్ నెవర్థలెస్ వాళ్ళ భావం ఏంటి, బలరామ్ ఇస్ ఏ సర్వెంట్, సేవకుడు, కృష్ణుడు ఇస్ ఏ మాస్టర్. యూనో బలరాముడు అనంత శేషుడు కదా, ప్రథమ విస్తరణ బలరాముడు. సో కానీ బలరాముడు కానీ మనం చెప్పినట్టుగా భగవంతుడు ఏంటి, తన సేవకులకి సేవకుడు అవడానికి ఇష్టపడతాడు భగవంతుడు. కాబట్టి బలరాముడు సేవకుడు, కృష్ణుడు అతనికి సేవ, తన పాదాలని ఒత్తుతూ ఉండి బలరాముడికి ఎంతో ఆనందాన్ని ఇస్తుండేవాడు అనమాట, రైట్. తర్వాత కృష్ణుడు కూడా కొన్నిసార్లు సేవ తీరేవాడు, మిగతా వాళ్ళు మసాజ్ చేసేవారు. ఈ విధంగా ఆటపాటల్లో వాళ్ళ రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకసారి కృష్ణ బలరాములు తమ రెగ్యులర్ గోచారానికి వెళ్తున్న భాగంగా ఒకరోజు ఒక వేరే వనానికి వెళ్తారనమాట. దట్ ఇస్ టువర్డ్ ద ఈస్ట్ ఆఫ్ వృందావన్, తూర్పు సైడ్ అనమాట. అలా వెళ్తున్నప్పుడు అక్కడ వనం దగ్గరికి ఆగుతారు, ఆగి కొంచెం శాంతి తీరుతూ ఉంటారు. అప్పుడు కృష్ణుడి యొక్క సోదరులు అంటే ఫ్రెండ్స్, గోపబాలకులు ఎవరు, ముఖ్యంగా శ్రీదామ, సుదామ, స్తోక కృష్ణ, సుబల, వీళ్ళందరూ కృష్ణు దగ్గరకు వచ్చి అంటారు. ముఖ్యంగా స్తోక కృష్ణ అంటారనమాట. స్తోక కృష్ణ కూడా అతను యాక్చువల్గా ఎలా ఉంటాడో, గోపబాలకుడు చూడడానికి ఎగ్జాక్ట్గా కృష్ణులాగా ఉంటాడనమాట. కానీ తన తండ్రి ఆల్రెడీ కృష్ణ అని పేరు ఉంది కాబట్టి అతనికి ఏం పేరు పెట్టారు, చూడడానికి కృష్ణుడిలా ఉంటాడు కాబట్టి అతనికి స్తోక కృష్ణ అని పేరు పెడతారు. సో స్తోక కృష్ణ కృష్ణుడి దగ్గరకు చెప్తారు, ఏమంటారంటే, కృష్ణ మాకు చాలా ఆకలిగా ఉంది, మాకు చాలా ఆకలిగా ఉంది అని చాలా అలసిపోయి ఉన్నాము, అంటే దీని పక్కనే మనం ఎక్కడ సేద తీరుతున్నామో దగ్గరలోనే ఏంటది, ఇక్కడ ఒక వనం ఉంది, తాళవనం ఉంది కదా, ఆ తాళవనంలో అద్భుతమైన తాళ వృక్షాలు ఉన్నాయి అండ్ వాటి యొక్క ఫలాలు చాలా సుమధురంగా ఉంటాయి. అంతేకాదు ఆ ఫలాల యొక్క సుగంధము ఇక్కడ వరకు వస్తుంది, ఆ సుగంధం ఏమవుతుంది, అది ఆ సుగంధం మాకు పీల్చడం ద్వారా మా ఆకలి ఇంకా పెరిగిపోతుంది అని చెప్తారనమాట. వేర్ ఫీలింగ్ ఈవెన్ మోర్ హంగ్రీ, ఆల్రెడీ ఆకలిగా ఉన్నప్పుడు కిచెన్లోంచి గుమ్మగుమ్మలు వస్తున్నప్పుడు మన ఆకలి ఏమవుతుంది, ఇంకా పెరిగిపోతుంది అనమాట. సో అప్పుడు అంటారు, ఏమంటారంటే, కృష్ణ కాబట్టి మీరు బలరాములు కలిపి అక్కడ మాకు ఫలాలు ఇప్పించండి అని చెప్పి చెప్తారు. కానీ అక్కడ ఏముంది, అక్కడ ఒక దేనుకాసుర అని ఒక రాక్షసుడు ఉన్నాడు, అదొక గార్ధవం అంటే వృషం అంటే ఏంటంటే గాడిద రూపం రాక్షసుడు ఉన్నాడు దేనుకాసుర అని చెప్పి, అతడు ఎవరిని అక్కడ రానివ్వడు. ఆ ఫలాలు చాలా ఫలాలు చెట్టు కింద పడిపోయి ఉంటాయి, కింద పడిన ఫలాలను కూడా ముట్టుకొనివ్వడు, అలా కొల్లిపోతూ ఉంటాయి అండ్ అది వాటిని ఎవడు వాడు ఎంజాయ్ చేయడు, ఎవరిని చేయనివ్వడు. అంతేకాదు అక్కడికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని చంపి లైవ్ తినేస్తాడు అనమాట, మనుషులను కూడా తినేస్తాడు ఎవడు, దేనికాసురుడు. అంతెందుకు ఆ వనం పైనుంచి ఏ పక్షులను కూడా వెళ్ళనివ్వడు, పక్షులు వెళ్ళినా సరే పక్షులను కూడా చంపి పారేస్తాడు అని చెప్పి. సో అంత కిరాతకుడు రాక్షసుడు ఉన్నాడు కాబట్టి మీరు ఆ రాక్షసుడి నుంచి వధించి మాకు ఆ ఫలాన్ని ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అడుగుతారు. కానీ వాస్తవానికి అండర్స్టాండింగ్ ఏంటి అంటే, గోపబాలకుల కోరిక ఏంటి, కృష్ణుడు బలరాముడు ఆ యొక్క టేస్ట్ని స్వీకరించాలి. దేవుడు కృష్ణుడు ఎంజాయ్ ఇట్, భగవంతుడు కావాలది, భగవంతుడి కంటే మనం ఒక భక్తుడు ఎలా ఆలోచిస్తారంటే బెస్ట్ షుడ్ బి గివెన్ టు కృష్ణ. శ్రీ ప్రభుపా మాధవేంద్రపురి ఎగ్జాంపుల్, మాధవేంద్రపురి రమణ వెళ్తారు, అక్కడ గోపినాథ్కి స్పెషల్ కీర్ చేస్తారనమాట, దాన్ని అమృత కేలి అంటారు. అది ఎలా ఉంటుంది, యాక్చువల్గా ఆ రుచి అమోఘం, అంటే ఈ లోకంలోనే అటువంటి రుచి అనేది ఉండదేమో అంత రుచి ఉంటుంది. అంటే అది చాలా ఫేమస్. ఎప్పుడైతే మాధవేంద్రపురి తెలుస్తుందో ఏమని, ఈ మందిరంలో ఆ అమృత కేలి కీర్ అంటే రబడి, చెప్పాలంటే మనము మిల్క్ని అలా కండెన్స్ చేస్తే ఏమవుతుంది, రబడి అవుతుంది కదా, రబడి అది. సో దాన్ని అమృతకేలి అంటారు, అది గోపీనాథ్కి ఇస్తారనమాట. సో మాధవేంద్రపురి ఏమనుకుంటారంటే, అదేదో నేను కొంచెం టేస్ట్ చేస్తే నేను కూడా ఎలా చేయాలి నేర్చుకొని మా యొక్క గోపాల్జీకి, శ్రీనాథ్జీకి నేను కూడా సమర్పిస్తాను అనుకుంటారు. కాబట్టి శుద్ధ భక్తులు అనే వాళ్ళు ఎప్పుడైనా సరే ఎనీథింగ్ వండర్ఫుల్ తెలిసి ఏదైనా మంచి చూసినప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇమ్మీడియట్గా కృష్ణుడికి ఇస్తే ఎంత బాగుంటుందని చెప్పి. ఒక భౌతికవాదికి భక్తుడికి పెద్ద తేడా లేదు, భౌతికవాది ఎక్కడున్నా సరే ఏ స్త్రీ కనిపించినా సరే ర్యాంకింగ్ ఇస్తారనమాట, ఈ అమ్మాయి బాగుంది బాగలేదు ర్యాంకింగ్, 1-10 ర్యాంక్ ఏదో ఇస్తారనమాట. ప్రతి అంటే అదేదో వాళ్ళు నీ కోసమే పుట్టినట్టుగా, నీ యొక్క నువ్వు అనుభవించడం కోసమే వాళ్ళు ఉన్నట్టుగా, అవునా కదా. అసలు వాళ్ళు అంటే ఆడ కామాంధుడు ఎలా ఉన్నాడంటే, వాళ్ళ పెళ్ళయిందా పెళ్లి లేదా అవలేదా చిన్న పెద్ద అవేమి ఆలోచించడు, ప్రతి ఒక్కరిని కామం దృష్టితో చూస్తాడు. అదే విధంగా ఒక శుద్ధ భక్తుడు కూడా ఇట్స్ మోర్ అండ్ సేమ్, ఆడు కామాంధుడు ప్రేమాంధుడు, శుద్ధ భక్తులు కూడా ప్రతీది కూడా వాళ్ళు ఏం చూస్తారు, కృష్ణుడితో కనెక్షన్లో చూస్తారనమాట. ఓకే, ఇది కృష్ణుడికి మనము సేవలు ఉపయోగించవచ్చా, కృష్ణుడి సేవలు ఉపయోగించవచ్చా, ఎవ్రీథింగ్ దే సీ ఇన్ రిలేషన్ టు కృష్ణ. స్థావర జంగమ దేకి నా దేకి తరమూర్తి సర్వత దేకి హోబే ఇష్ట దేవ స్ఫూర్తి. అంటే స్థావర జంగమ, స్థావర అంటే కదలనివి, జంగమ అంటే కదలనివి, చైతన్య మహాప్రభు చెప్తారు. అంటే కదలనివి కానీ కదిలినవి కానీ, కదిలినవి అంటే ప్రాణులు, కదలనివి అంటే వస్తువులు, రాళ్ళు, రప్పలు, చెట్లు, అడవి. ఏం చూసినా సరే శుద్ధ భక్తులైన వాడి దృష్టి ఎలా ఉంటుందంటే సర్వత్ర దేకివి, అంటే ఎక్కడ చూసినా సరే ఇష్టదేవ స్ఫూర్తి. తనకి ఇష్టదేవుడు, మన ఇష్టదేవుడు ఎవరు? రాధా శ్యామ సుందర్ జగన్నాథ్. కానీ మన ఇష్టదేవులకి అది ఎలాగా దాని సేవ ఎలా ఉపయోగించాలి అలాగే ఆలోచిస్తారు అనమాట. సో దట్ ఈస్ ద సో హిస్ విజన్. బయట వాడి కళ్ళు కామము అనే తెరతో మూసుకుని ఉంటే, అంటే తెరతో ఫిల్ట్ అది ఆ లెన్స్, ఆ గ్లాస్ ఏం గ్లాస్, కామం అనే గ్లాస్తో చూస్తారు వాళ్ళు. భక్తుడు అనేవాడు ప్రేమ అనే గ్లాస్తో చూస్తాడు. ఆ ప్రేమ అనే గ్లాస్తో మనం చూడడం అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ కృష్ణుడి సేవలు ఎలా, ప్రతి సందర్భం ప్రతి విషయము ఒకరితో మనం మాట్లాడామంటే దానివల్ల కృష్ణుడికి ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుపాద్ ఇస్ లైక్ దాట్. ప్రభుపాద్ ఇస్ లైక్ దాట్ ఏం చేసినా సరే డివోట్ షుడ్ బి క్యాల్కులేటివ్. నిలిపంటూ ఉంటాను నేను ఏం చేసినా సరే లెక్క ఉంటుంది దానికి, ఎందుకంటే దానివల్ల ఐదర్ కృష్ణుడికి లాభం ఉండాలి, లేదనుకుంటే భక్తుడికి లాభం ఉండాలి, మందిరానికి లాభం ఉండాలి, లేకపోతే అది మనం చెయ్యం. అట్లీస్ట్ ఎదుటి వాడికి లాభం ఉండాలి. మనం ఒకటి సమయం ఇస్తున్నాము అంటే ఎదుటి వ్యక్తి బాగుపడాలి, లేకపోతే మనం బాగుపడాలి, భగవంతుడు బాగుపడాలి, లేకపోతే అంటే భగవంతు సేవ జరగాలి, భక్తులకు సేవ జరగాలి. అదర్వైజ్ ఊరికనే సమయం అనే దాన్ని 1 మినిట్ కూడా వేస్ట్ చేయకూడదు మనం. ప్రభుపాద్ అమెరికాలో ఉన్నప్పుడు మొదట్లో ఫస్ట్ 1 ఇయర్ ఆయన బౌరీలో ఉండే, ఆయన అప్పటికి పెన్సిల్వేనియాలో ఉండేవారు అనమాట, బట్లో పెన్సిల్వేనియాలో ఉండేవారు. అప్పుడు ఇస్కాన్ స్థాపించలేదు, ప్రభుపాద ప్రచారం చేసే అవకాశం కూడా లేదు, 0 ప్రీచింగ్ ఆపర్చునిటీస్. ప్రభుపాద ప్రతిరోజు సాయంత్రము బయట చైర్లేసి కూర్చునేవాళ్ళు, పబ్లిక్ వచ్చేవాళ్ళు, పబ్లిక్తో ప్రభుపాద గంటలు గంటలు మాట్లాడేవారు. అండ్ అది ఏది కృష్ణుడి గురించి కాదు, సత్సూర్బర రాస్తారు, అది ఏది కృష్ణుడి గురించి కాదు, జస్ట్ గ్రామీకథ, బయట విషయాలు. అంటే ఇప్పుడు బయట మనం రోడ్ల మీద చూసినట్లయితే ఇద్దరు కూర్చొని బాత కానీ అంటారు కదా, జస్ట్ రెగ్యులర్ మాటలు. ఒక శుద్ధ భక్తుడికి ఏం అవసరము? ఒక శుద్ధ భక్తుడికి ఇలాగా అంటే కృష్ణుడికి సంబంధించిన కృష్ణేతర మాట్లాడడం అవసరం లేదు. మరి ప్రభుపాద ఎందుకు మాట్లాడేవారు? సత్యకుమార్ రాస్తారు లీలామృతంలో ఏమని రాస్తారంటే, బయటవాడు సంబంధించిన వరకు స్వామీజీ ఏదో టైంపాస్ చేస్తున్నారు వాళ్ళకి, కానీ ప్రభుపాద వాళ్ళతో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అమెరికన్ మనస్తత్వం ఎలా ఉంటుంది, అమెరికన్స్ ప్రయారిటీస్ ఏంటి, అమెరికన్స్ కల్చర్ ఏంటి, వాళ్ళ సెన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళకి వాళ్ళ ఇష్ట అయిష్టాలు ఏంటి అంటే, ఒక ప్లేస్కి ఒక ప్లేస్కి ప్రచారానికి వెళ్తున్నప్పుడు మనకు అసలు ప్లేస్కు కనీస అవగాహన లేకుండా ఎలా ప్రచారం చేస్తాము? అవునా కదా? సో ప్లేస్ అవగాహన ఎలా ప్రచారం చేస్తాము? చేయలేం కదా, కాబట్టి అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే ఎవరు అయిపోద్ది? కోకోకోలా అది మిడిల్ ఈస్ట్లో ఫస్ట్ టైం ప్రమోషన్ అయినప్పుడు వాళ్ళకి బిల్ బోర్డు పెట్టారనమాట. బిల్ బోర్డుని 3 భాగాల కింద చేస్తారు. ఫస్ట్ భాగం ఏంటంటే ఒక వ్యక్తి ఒంటి మీద ఉంటాడు, ఫుల్ చెమట పడిసి ఉంటాయి. తర్వాత మధ్యలో ఫిగర్ ఏముంటుంది, ఒంటి మీద ఉంటాడు, కోకోలు తాగుతూ ఉంటాడు అనమాట. థర్డ్ పార్ట్ ఎలా ఉంటుంది, ఒంటి మీద ఉంటాడు, ఫుల్ తాజా ఉంటాడు. కింద ఏంటి, కోకోకోలా బాటిల్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ అనమాట, డ్రింక్ కోకోకోలా ఫ్రెష్ అవ్వు అని చెప్పి, కోకోకోలా తాగు ఫ్రెష్ అవ్వని చెప్పి. సో ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. అమెరికాలో వర్కౌట్ అయింది, ఇండియాలో అన్ని దేశాలు వర్కౌట్ అయ్యాయి. మిడిల్ ఈస్ట్లో పెట్టారనమాట ఇదే పోస్టర్ని పెట్టారు, హోర్డింగ్, బిల్ బోర్డ్స్. ఏంటది, ఫస్ట్ బోర్డింగ్ ఏంటి, చెమటలు తగ్గుతూ ఉంటాడు, 2వది కోకోలా తాగుతూ ఉంటాడు, 3వది ఫ్రెష్గా ఉంటాడు అనమాట. అండ్ అక్కడ ఏమైంది, మిడిల్ ఈస్ట్లో ఏమైంది, సేల్స్ అసలు పెరగలేదు, సేల్స్ 0 సేల్స్. అర్థం అవ్వట్లేదు, అరే వాట్ ఈస్ దిస్, మనం ప్రపంచంలో అన్ని ప్లేస్లో మనం సక్సెస్ అవుతున్నాం, మిడిల్ ఈస్ట్ అయితే సక్సెస్ అవ్వట్లేదు. తర్వాత వాళ్ళకి అర్థం, ఎందుకంటే వాళ్ళకి ఆ మార్కెటింగ్ ఎవరు డిజైన్ చేశారు, అమెరికన్ డిజైన్ చేశారు. వాళ్ళకి మిడిల్ ఈస్ట్ అంటే అరబ్ కంట్రీస్, అరబ్ దేశాల యొక్క కల్చర్ వాళ్ళకి తెలియదు. ఏంటి ఆ కల్చరు, మనందరం కూడా ఎడం వైపు నుంచి కుడి వైపు చదువుతాము, ఇలా చదువుతాము. అరబ్ వాళ్ళు తొరకలు ఎలా చదువుతారు, కుడి నుంచి ఎడంకి వస్తారు వాళ్ళు. అంటే ఆ బిల్ బోర్డ్ని చూసినప్పుడు అరబ్ వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, అంటే ఫ్రెష్గా ఉన్నాడు, కోకోకోలా తాగాడు, తాగిన తర్వాత ఒళ్ళు చెమటలు పెట్టేసి అడిగింది. ఫ్రెష్గా ఉన్నాడు, కోకోకోలా తాగడం వల్ల నీరసించిపోయాడు అని చెప్పి. ఎవరు తాగుతారు కోకోకోలా రణసాని? ఎందుకంటే ఆ కల్చర్, ఒక దగ్గర మనం ఏదైనా చెప్పాలనుకుంటే ముందు ఆ కల్చర్ నేర్చుకోవాలి. సో ప్రభుపాదులు వారు ఏం చేశారు, అక్కడ ఫస్ట్ అతని ప్రచారం 95లో 65లో ప్రభుపాదులు అమెరికాలో అడుగుపెట్టారు. 66లో ఇస్కాన్ స్థాపించారు, 66 ఆగస్ట్ ఈ నెలే ఇస్కాన్ స్థాపించి వారం రోజులు అయింది ఇప్పటికే. సో 66 ఆగస్ట్లో ఇస్కాన్ స్థాపించారు. సో ఈ 8 నెలలు ఏం చేశారు ప్రభుపాదు, కేవలం జనాలతో ఖాళీగా కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. ఎందుకంటే అక్కడ యొక్క వాళ్ళ యొక్క కల్చర్ నేర్చుకున్నారు. తర్వాత ప్రభుపాద్ 66లో ఇస్కాన్ స్థాపించిన తర్వాత ప్రభుపాద్ క్లాసులు ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు ప్రభుపాద్ క్లాసులో ఫిలాసఫీ చెప్తారు, భగవద్గీత చెప్తారు. దానికి ఉదాహరణలు ఇవ్వాలి కదా, ఆ ఉదాహరణ ఇండియా ఉదాహరణలు ఇస్తారా? అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో ఉదాహరణ ఇవ్వాలి. ఆ ఉదాహరణ ఎలా ఇచ్చేవారు, ఎందుకంటే 8 నెలలు ప్రభుపాద్ క్యాజువల్గా అన్నీ నేర్చుకున్నారు అన్నమాట. కాబట్టి శుద్ధ భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయడు. అడ్వాన్స్మెంట్ భక్తి జీవితంలో నీ స్థాయి ఏంటి అనేది ఎలా తెలుస్తుంది, విష్ణు దగ్గర ఒకటి చెప్తారనమాట. ఈవెన్ జీవ కోసం చెప్తారు, ఏమని చెప్తారు, రూప కోసమే చెప్తారు. ఫస్ట్ ఏంటి, అవ్యర్థ కాలత్వం. అవ్యర్థ కాలత్వం అంటే కాలాన్ని ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు. ఇది వన్ ఆఫ్ ద సింప్టమ్ ఆఫ్ అడ్వాన్స్ డివోటీ. భక్తిలో అత్యున్నత స్థాయిలో ఉన్నవాడి వ్యక్తి యొక్క సహజ స్వభావం ఏంటంటే నిమిషం కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడ్డా అనమాట. అది ఏం చేస్తున్నా బయట వాళ్ళు కనిపిస్తుంది క్యాజువల్గా ఉన్నాడని చెప్పి, కానీ దానిలో కూడా కృష్ణుడికి ఏముంది అనేది ఆలోచిస్తాడు. సో ఇక్కడ గోప బాలకుల విషయంలో చూసినట్లయితే వాళ్ళు ఏమంటున్నారు కృష్ణ తాళ్వన్ అక్కడ అది మాకు కావాలని చెప్పి, కానీ యాక్చువల్గా వాళ్ళకి కాదు, కృష్ణుడి కోసమే. కృష్ణుడికి అవి తినిపించాలని వాళ్ళ కోరిక. కానీ కృష్ణుడు డైరెక్ట్గా కృష్ణ మీరు టేస్ట్ చేయండి అంటే కృష్ణుడు ఈమెస్ ఎస్ఆర్నో, ఎందుకంటే తనకేం అవసరం లేదు, ఆత్మరాముడు భగవంతుడు. కానీ మాకు కావాలి, మాకు ఆకలిస్తుంది అంటే కృష్ణుడు కాదండు. వెంటనే కృష్ణుడు ఏమంటాడు, పదని చెప్పి కృష్ణుడు బలరాముడు తాళవనంలో ప్రవేశిస్తారు. ప్రవేశించగానే ఏం చేస్తారు, ఆ వృక్షాలను పట్టి కృష్ణుడు బలరాముడు ఒక్కొక్క వృక్షం పట్టుకొని ఇలా ఊపుతుంటారు అనమాట. అలా ఊపుగానే ఏమవుతాయి, పైనుంచి ఆ తాళ్ళ ట్రీ అంటే ఏంటి, తాటి చెట్లు సింపుల్ చెప్పాలంటే. ఆ తాటి చెట్లు తాటి పళ్ళు అన్నీ కూడా కింద పడిపోతాయి, తాటి పళ్ళు కింద పడతాయి అనమాట. దెబ్బ పడుతూ ఉంటాయి. దాని చాలా శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి ఏమవుతుంది, అక్కడ దేనికోసం ఎక్కడ ఉంటాడు, పరిగెట్టుకుని వస్తారనమాట. ఎవరు నా వనంలోకి వచ్చారు, నాది ఇది, ఎవరు వచ్చారని చెప్పి పరిగెట్టుకుని వస్తాడు. వచ్చి బలరాముని చూస్తాడు అనమాట. బలరాము పెద్ద పరిగెట్టుకుని వచ్చి గాడిది కదా, గాడిది ఎప్పుడు కూడా వెనక్కాలతో తంతుంది. పరిగెట్టి ఎంత ఫాస్ట్గా వచ్చినా సరే ఫాస్ట్ తనలేదు అది. మళ్ళీ వెనక్కి తిరిగి వెనక్కాలతో బలరాముని తంతుంది అనమాట. ఆయన బలరాముడి మీద దెబ్బలు తంతుంది, బలరాముని తగులుతుంది. కృష్ణుడు చూస్తాడు బలరాముడిని తన్నింది చెప్పి, కానీ కృష్ణుడు ఏమి అండవు. ఎందుకంటే కృష్ణ థింగ్స్ చలో, ఎప్పటికైనా చాలామంది నేస్తాను, బలరామ్ అకౌంట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, బలరామ్ ఈ అకౌంట్ బలరామ్ది, కృష్ణుడు అకౌంట్ ఎప్పుడో ఓపెన్ అయిపోయింది, బలరామ్ అకౌంట్ ఫస్ట్ టైం ఓపెన్ అవుతుంది అనమాట. సో బలరామ్ తంతుంది అనమాట. బలరామ్ కూడా చూస్తాడు, నవ్వుతాడు అనమాట, అరే ఏంటి గాడిది మనస్తత్వం అని చెప్పి. ఎందుకంటే తర్వాత చెప్తారా డీటెయిల్స్ యాక్చువల్గా. సో బలరామ్ సర్ప్రైజ్, అరే తాళ్వన్ సో వృందావనం మొత్తం ఎవరిది, నంద మహారాజ్ది. వాస్తవం చెప్పాలంటే ఇట్ ఇస్ యాక్చువల్లీ హీఈస్ ద కింగ్. సో కృష్ణుడు వృందావనం బిలాంగ్స్ టు కృష్ణ, వృందావనం బిలాంగ్స్ టు బలరామ్. వృందావనం అంటే కృష్ణుడు బలరాములది, తన 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 ప్రాపర్టీ తాళ్వన్. కానీ అది ఇది నాది అని ఆక్రమించుకుంది. నాది అని ఆక్రమించుకోవడమే కాదు, ఇది నేను ఎవరికి ఇవ్వను. ఇప్పుడు తను తింటుందా, తను తిందు అన్నీ పోగేసి కంసుడికి పంపిస్తుంది అనమాట. తను తిందు అది తన కృష్ణుడిది అని కృష్ణుడికి, వాళ్ళ కృష్ణుడికి భక్తులు పెట్టదు అండ్ ఎవరు కంసుడికి పెడుతుంది అనమాట. బలరాముడు తంతది ఆశ్చర్యపోతుంది. బలరాముడు ఏంటి దీనికి ఎంత పైత్యం అని చెప్పి మళ్ళీ రెండోసారి తన ట్రై చేస్తుంది. బలరాముడు ఏం చేస్తాడు, అతి సునాయాసంగా తన చేత్తో ఆ వెడంకాలు పట్టుకొని గిర్రా 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 తిప్పి అలా తిప్పుతాడు అనమాట. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి ఏమైంది, నా తెలుగులో ఏమంటారో తెలియదు, అలా తిప్పినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఆ ధాటికి అది గాల్లోనే ప్రాణం విడిచిపెట్టేస్తుంది దేనికి అసలు, అతి సునాయాసంగా దాన్ని ఇలాగే ఇసురుతాడు అనమాట బలరాముడు. ఇసిరితే ఆ తాళవనం మొత్తంలో అంటే ఆ ఫారెస్ట్ మొత్తం మీద అతి పెద్ద తాటి చెట్టు ఉంది చూసారు, ఆ తాటి చెట్టు మీద వెళ్ళి పడుతుంది అనమాట దేనికి అసలు, అంత పెద్ద శరీరం అది. ఆ ధాటికి ఏమవుతుంది, ఆ తాటి చెట్టు ఆ బరువును కాయలేకపోతుంది, వెంటనే తాటి చెట్టు విరిగిపోతుంది అనమాట, కింద కాండం నుంచి విరిగిపోయి పక్కన ఉన్న తాటి చెట్టు పడుతుంది అనమాట. అంటే ఆ దేనికాసురుడు ప్లస్ తాటి చెట్టు రెండు కలిపి పక్కన ఉన్న తాటి చెట్టు పడుతుంది, ఆ దెబ్బకి ఆ తాటి చెట్టు విరిగిపోతుంది, అది వెళ్ళి ఇంకో తాటి చెట్టు మీద అలాగా ఒకదానికి ఒకటి అలా 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 మొత్తానికి పడిపోతాయి. అంటే ఇప్పుడు పేక పేక మొక్కలతో మేడ కడతాము, ఒక్క మొక్కని ఇలా అన్నాం అనుకోండి, అలా అది రెండోది పడుతుంది, రెండోది మూడోది దాన్ని పడుతుంది, మూడోది నాలుగో దాన్ని పడుతుంది, అలాగా పేక మేడలా కూలిపోయింది అంటారు చూసారు. అదేవిధంగా ఈ యొక్క తాటి చెట్లు మొత్తం కూడా అలా పడిపోతాయి, మొత్తం అన్ని పడిపోతాయి అనమాట. అండ్ గొప్పవాళ్ళకి ఆనందం, ఎందుకంటే వాళ్ళు తాటి తాళవడంలోకి మమ్మల్ని తీసుకెళ్తే చాలు, మీరు తాటి చెట్లు ఎక్కి తాటి పళ్ళు తెప్పుదాం అనుకున్నారు, కానీ ఆ దెబ్బకి మొత్తం తాటి పళ్ళు అన్ని కింద అవిమాటికి అవే కింద పడిపోతాయి. దే ఆర్ వెరీ హ్యాపీ, ఆ తాటి పళ్ళు ఏరుకోవడానికి వెళ్తారనమాట. అంతట్లో ఏమవుతుంది, ఆ మరి ఆ శబ్దానికి మిగతా ఆ దేనికాసురుడు అసిస్టెంట్లు ఉన్నారు చూసారు, మిగతా గాడిదలు అవన్నీ కూడా పరిగెట్టుకుని వస్తాయన్నమాట, వందల సంఖ్యలో వస్తాయి అవన్నీ కూడా పరిగెట్టుకుంటూ. మన బాస్ ఎవరు, దేనికాసురు, అతన్ని కృష్ణ బలరాం చంపిస్తారు, మనం అటాక్ చేయాలని చెప్పి పరిగెట్టుకుని వస్తాయి. కృష్ణుడు బలరాం కూడా సరే అని చెప్పి ఇలా కాదు, మనము మేనేజ్మెంట్ ఇప్పుడు ప్రశాంత్ సర్వింగ్ ఉంది, ఎక్కువ మంది అయిపోయారు, ఏం చేస్తాము, రెండు కౌంటర్లు పెడతాము, ఒక కౌంటర్లో అయితే లైన్ పెద్ద అయిపోతుంది కదా, లైన్ ఎక్కువ సర్వింగ్ టైం ఎక్కువ టైం పడుతుంది, అదే రెండు కౌంటర్లు పెడితే ఏమవుతుంది, సర్వింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. సో బలరాముడు కౌంటరు, కృష్ణుడు కౌంటరు, సో గాడిదలు వస్తూ ఉంటాయి, సో అలా రెండు అవి కూడా రెండు వరుసల్లో వస్తూ ఉంటాయి, కృష్ణుడు బలరాముడు ఒక్కొక్క చేత ఇలా తిప్పి ఇసురుతుంటారు అనమాట, గాడిదలు వస్తున్నాయి ఇసురుతుంటారు, వస్తున్నాయి ఇసురుతుంటారు అనమాట, ఆ వస్తున్న స్పీడ్తో వీళ్ళు ఇసురుతుంటారు. అయినా గాడిదలు చూడండి, అందుకని కదా మడిసిన గాడిదలు అంటారు కదా, ఆ గాడిద బుద్ధి ఎలాంటిదంటే అన్ని పరిగెట్టుకుండా వస్తున్నాయి, ముందు వస్తున్న గాడిదల పరిస్థితి ఏమవుతుంది, కృష్ణుడు బలరాముడు అతి సునాయాసంగా ఒక్కొక్క గాడిదని గాల్లో లేపి గాల్లో ఎగరేస్తున్నారు అనమాట, తాడు బొంగరం తిప్పుతారు కదా అలా తిప్పుతున్నారు, అయినా సరే వాడు బుద్ధి లేదు. హమ్ హోంగే కామ్యాబ్ ఏక్దిన్ అంటారు కదా బయట వాళ్ళు, ఎవ్రీ ప్రతి ఒక్కడు వృద్ధాప్యము మృత్యువు కంపల్సరీ, అయినా సరే లేదు నాకేం కాదు, చచ్చే వరకు కూడా సంపాదిస్తూనే ఉంటా, చచ్చే వరకు కూడా కష్టపడుతూనే ఉంటా, ఆ మనస్తత్వం గాడిద మనస్తత్వం అది. సో ఈ గాడిదలు కూడా, అంటే గాడిదలు అనే వాళ్ళకి ఎదుటి వాడిని చూసినా సరే బుద్ధి రాదు, ఈ గాడిదలకు తెలుస్తుంది అరే మన లీడర్ని ఈజీగా చంపేశారు, ముందు అందరిని చంపుతున్నారు, అయినా సరే పరిగెట్టుకుంటూ వెళ్ళి కృష్ణ బలరాముడు చేతిలో చస్తాయన్నమాట. ఇలాగా కృష్ణుడు బలరాముడు ప్రతి గాడిదని అలా తిప్పుకుంటూ ఒక్కొక్క చెట్టు మీద ఇసిరిసేవాళ్ళు, ఆ దెబ్బకి చెట్టు పడి ఆ పళ్ళన్నీ కూడా కిందకి పడేవాళ్ళు. సో ఈ విధంగా మొత్తము అన్ని వృషభ అన్ని గార్ధవాళ్ళని కూడా కృష్ణ బలరాముడు అతమారుస్తారు. మరియు అప్పుడేమవుతుంది, వెంటనే అన్ని పక్షులు మళ్ళీ చేరుతాయి, ఇంకా వేరే జంతువులు వస్తాయి, మరియు ఈ గొప్ప బాలకులు అందరూ కూడా ఆ తాళ ఫలాలని సుమధురంగా ఆస్వాదిస్తారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆచార్యులు భక్తి వినోద్ ఠాకూర్ ముఖ్యంగా ఒక భాష్యంలో ఏమో చెప్తారంటే, ఎందుకు ఈ యొక్క రాక్షసుడు దేనికాసురుణ్ణి కృష్ణుడు వధించలేదు, బలరాముడు వధించాడు, ఎందుకనగా ఎందుకయ్యా అంటే, ఈ యొక్క దేనికాసురు అనేవాడు ఉన్నాడు చూసారు, హీ రిప్రజెంట్స్, అతను దేనికి రిప్రజెంట్ అంటే ఫాల్స్ డిస్క్రిమినేషన్. సింపుల్గా చెప్పాలి అంటే అతడు ఈశ్వ అహం అమేది అంటాం కదా, అంటే నాది నీది అనే మనస్తత్వం అనమాట. ఎందుకంటే అతను ఉండేది అతను స్వయంగా, మరియు ఏంటంటే ఈ యొక్క దేనికాసురు అనేవాడు రాంగ్ నాలెడ్జ్, అంటే వాడు చేయుడు వేరే వాళ్ళని చేయనివ్వడు, వాడు సేవ చేయుడు వేరే వాళ్ళని చేయనివ్వడు, వాడు తప్పుడు అండర్స్టాండింగ్లో ఉంటాడు వేరే వాడు తప్పుడు అండర్స్టాండింగ్ పెడతాడు. వాస్తవానికి ఏంటది, తాళవనం అనేది కృష్ణుడు చెందింది, బలరాముడు చెందింది, భగవంతుడు చెందింది, మనం ఈ లోకంలో ఉంటున్నాము, ఈ లోకంలో ప్రతిదీ కూడా భగవంతుడిదే. యాక్చువల్గా నీ ప్రస్తుతం నీ ఆధీనంలోకి వచ్చి ఉండొచ్చు, నీ యువర్ గార్డియన్, నీ ఏం చేయాలి దాన్ని నువ్వు తిరిగి భగవంతుని సేవలో వినియోగించాలి, నీ శక్తి నీ బుద్ధి నీ డబ్బే కాదు, భయపడదు అది బాబు డబ్బు చెప్పి డబ్బే కాదు, నీ అస్తిత్వం ఉంది అంటే దానికి కారణం భగవంతుడు. భగవంతుడు లేకపోతే నువ్వు ఊపిరి తీసుకుంటున్నావు అంటే ఆ ఆక్సిజన్ ఎలా వస్తుంది అని తెలియదు, అసలు తిన్న తిండి ఎలా డైజెస్ట్ అవుతుంది తెలియదు. నువ్వు నివసించే ప్రతి క్షణము ప్రతి నిమిషం కూడా భగవంతుడి యొక్క భిక్ష, నీ అస్తిత్వమే భగవంతుడు చెందింది. అలాంటిది నీ ప్రాపర్టీ భగవంతుడు చెందింది కాదా, కానీ ఏమనుకుంటాడు బద్ధజీవి, నాది అనుకుంటాడు అనమాట. నాది అనుకోవడం ఒక ఎత్తు అయితే వాడు భగవంతుడు సేవ చేయడు మరియు వేరే వాళ్ళు కూడా చేయనివ్వడు, ఇది దేనికాసురు మెంటాలిటీ. ఏంటది, ఆ తాళ ఫలాలని అది భగవంతుడు చెందినవి కానీ భగవంతుడికి ఇవ్వడనమాట, రాడు తింటాడు, నాడు ఎంజాయ్ చేయడు, వేరే వాళ్ళు పెట్టడు, ఎవరిని రానివ్వడు, అది మనస్తత్వం. చాలామంది చూస్తారు ఏ ఇస్కోండి, ఎమ్మెల్కి వెళ్ళొద్దు, ఎందుకు వెళ్ళొద్దు, అదంతే. బట్ నేను వెళ్తే ఏమైందంటే లేదు లేదు లేదు, అక్కడ వాళ్ళు చాలా ఎక్కువ చెప్పేస్తారు, భగవంతు సేవ చేయొద్దు. ఎవరి సేవ చేయాలి? ఎంజాయ్, ఎంజాయ్ అంటే ఏంటి అసలు? ఎంజాయ్ అంటే నీ మనసు ఏం చెప్తున్నా చేయడం, దాన్ని ఎంజాయ్ ఉండదు. కానీ నీ మనస్సు మాయాదేవి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా సరే నువ్వు ఐదో కృష్ణుడికి సేవ చేస్తున్నావు, లేదంటే మాయాదేవి సేవ చేస్తున్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏ డివోటీ, నువ్వు భక్తుడు అయితే కృష్ణుడు సేవ చేస్తున్నట్టు, భక్తుడు కాకపోతే మాయాదేవికి సేవ చేస్తున్నట్టు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. మాయాదేవికి సేవ చేయడం అంటే ఏంటి ప్రభుజీ అనుకోవచ్చు. మొన్న క్లాస్లో చెప్పా భగవద్గీత క్లాస్లో, మాయాదేవి అంటే త్రిగుణాలు, త్రిగుణాలు మాయాదేవి ఏజెంట్స్. మనం ఈరోజు నాకు ఇప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది, చౌమిన్ తినాలనిపిస్తుంది, ఏదో తినాలనిపిస్తుంది అనమాట. సో థాట్స్, లేకపోతే నేను ఇప్పుడు అందరికీ పెద్దోడు అయిపోవాలి, నీకు ఆలోచన వచ్చింది అండ్ నువ్వు దానికోసం రాత్రిపాలు కష్టపడాలి. నువ్వేమనుకుంటున్నావు? నాకు నచ్చింది నేను చేస్తున్నా అనుకుంటున్నావు. కానీ నువ్వు నీకు నచ్చింది నువ్వు చేయట్లే, నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? త్రిగుణాలు సత్వరజస్తమో, ఆ త్రిగుణాలు నీ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నీలో ఆ ఆలోచనని, ఆ ఇన్సెప్షన్ అంటారు కదా, ఇన్సెప్షన్ పెట్టేది మైండ్లోని, చిప్ పెట్టేది అనమాట. అప్పుడు నీకు అనిపిస్తుంది నా ఆలోచన చెప్పి, నీ ఆలోచన కాదు అది, మాయాదేవి ఆలోచన అది, త్రిగుణాల ద్వారా నీ మైండ్లో పెట్టింది. అండ్ దానికోసం నువ్వు కుక్కలాగా నక్కలాగా ఒక గాడిదలాగా కష్టపడతావు. ఓకే, నాకు ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీ కావాలి, రాత్రంగా పగలు కష్టపడాలి, లేదు ఇప్పుడు నేను సింగర్ అయిపోవాలి, నేను ఇప్పుడు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికోసం సంవత్సరాలు, 10 సంవత్సరాలు భగవంతుడి సేవకి నిమిషం కేటాయించవే నువ్వు. ఇప్పుడు సినిమా చూసేయాలి అంత అనిపిస్తుంది, నాకు నచ్చింది నేను చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ యాక్చువల్గా నువ్వు మాయాదేవికి సేవ చేస్తున్నావు. నువ్వు యు ఆర్ సర్వింగ్, నీ మైండ్ చెప్పింది నీ ఫాలో అవుతున్నావు, నీ మైండ్ని మాయాదేవి కంట్రోల్ చేస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఐదర్ యు ఆర్ సర్వింగ్ కృష్ణ ఆర్ యు ఆర్ సర్వింగ్ మాయా, ఆప్షన్ లేదండి. నీద రెండే ఆప్షన్లు ఉన్నాయి, మూడు ఆప్షన్ లేదు, ఐఎమ్ సారీ. ఒకటి కృష్ణుడికి సేవ చేస్తున్నావు, లేదా మాయకి సేవ చేస్తున్నావు, అంతే. రెండిట్లో సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు. కృష్ణుడు సేవ చేయడం అంటే ఏంటి? లైక్ వాడు దేనికోసం? మాయాదేవి సేవకుడు అనమాట. కాబట్టి అతడు ఏంటి, అహం అమేతి, తన పొసం అనుకున్నాడు. కానీ బలరాముడు ఏం చేశాడు, ఆ తాళవడం అనేది మన హృదయం, ఆ హృదయంలో ఆ దేనికోసం అనేవాడు ఒక అనర్థం. ఏంటి అనర్థ? అహం అమేతి అనే అనర్థ. ఆ అనర్థాన్ని చంపేశాడు బలరాముడు. కాబట్టి ఈ అనర్థాన్ని గురువే చంపుతాడు, కృష్ణుడు చేయడు. అంటే గురువు తన యొక్క జ్ఞానంతో మన హృదయంలో ఉన్న నీది నీది కాదు భగవంతునిది, ఆ యొక్క స్వార్థము, ఆ యొక్క ఈశ్వరోహం అనే జబ్బుని, అహం అమేతి అనే జబ్బుని నయం చేస్తాడు గురువు. ఎప్పుడైతే ఆ దేనుకాసుడు ఉన్నంత కాలము ఆ తాళవనంలో ఉన్న ఫలాలు కృష్ణుడికి, కృష్ణుడి భక్తుడికి చెందలేదు. ఆ దేనుకాసు హతమారిన తర్వాత ఆ ఫలాలు కృష్ణుడికి మరియు గోపవాళకులు చెందాయి. అదేవిధంగా మన హృదయం అనేది హృదయంలో ఏముంటుంది? భగవంతుని బట్టి భక్తి, భగవంతుని సేవ. భక్తి సేవ అంటే ఫలాలు అవి అనమాట. ఆ ఫలాలు భక్తి మరియు సేవ అనేవి. ఆ ఫలాలు ఎవరికి చెందాలి? కృష్ణుడికి చెందాలి, గురువుకి చెందాలి, భక్తులకు చెందాలి. కానీ దేనికోసం అనర్థం ఉండడం వల్ల ఏమవుతుంది? వాడు చెల్లట్లేదు. అర్థమైందా? అవి వాటి చెందట్లేదు. ఏమవుతున్నాయి? అది నువ్వు మాయాదేవికి పెడుతున్నావు నువ్వు అది. కానీ ఎప్పుడైతే గురువు ఆ దేనుకాసుడు అనే ఆ అహం అమేతి రాక్షసుని చంపేస్తాడో, అప్పుడేమవుతుంది? నీ హృదయంలో ఉన్న ఆ ప్రేమ, ఆ భక్తి అనేది కృష్ణుడి సేవకి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి గురువు అనేవాడు నీ హృదయంలో ఉన్న అనర్థాన్ని నిర్మూలిస్తాడు, అప్పుడు నీ హృదయము భగవంతుడి సేవకి సన్నద్ధమవుతుంది. అది దేనుకాసురుడి యొక్క, అంటే బలరాముడు దేనుకాసుని చంపడం అనే కథ, అసలైన కథ. సో ఈ విధంగా ఆ రోజు బలరాముడు కూడా దేనికోసం చంపుతాడు. తర్వాత సాయంత్రం అయిపోతుంది, మళ్ళీ కృష్ణ బలరాముడు తన యొక్క స్నేహితులు, గోపబాలకులు మరియు గోమాతలతో మళ్ళీ తిరిగి వృందావనకు వస్తారు. యశోదారోహిణి ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు కృష్ణుడు వస్తా అని చెప్పి వాళ్ళకి వెళ్తారు. మళ్ళీ వాళ్ళు కృష్ణుడు మంచి స్నానం చేయించి మంచిగా ప్రశాంతి తినిపించి ఒళ్ళో పడుకుని నిద్రపుచ్చుతారు. ఈ విధంగా కృష్ణుడు తన యొక్క పౌగండ లీలలు గోమాతలతో ఎంతో అత్యద్భుతంగా నిర్వహిస్తుంటారు. తర్వాత మరుసటి రోజు వాళ్ళు కృష్ణుడు మళ్ళీ మరుసటి రోజు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, తన గోపబాలకులు మరియు గోవులు కలిపి దాహమేస్తున్నప్పుడు దగ్గరలోనే ఏమైనా నదిలో నీళ్లు తాగుతారనమాట. అలా తాగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు నీళ్లు తాగగానే మూర్చిపోతారు, తర్వాత చనిపోతారు అక్కడ. సో ఎందుకు ఆ నీళ్లు తాగగానే వాళ్ళు మూర్చిపోయారు, నన్ను అడగాలి కథ ఏమిటి, కృష్ణుడు ఏం చేశాడు అనేది వచ్చే వారం రేపటి క్లాస్లో మనం చూస్తాము. రేపటి క్లాస్లో మనము అది కాళీయదమన లీలలో మనం చూస్తాము. కృష్ణ భగవానికి జాయ్. నందనందన శ్యామ్ సుందర్ మోరు ముకుట వంశీ వాళ్ళకి జాయ్. శ్రీల ప్రభుపాదికి జాయ్. హరే కృష్ణ.